ಅವಜ್ಞಾನಂದಶ್ಯಾಮ್ ಜ್ಞಾನಂಜನಾ ಶಲಾಕಯ ಚಕ್ಷುರ್ಮಿಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀಚೈತನ್ಯ ಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೇ ಸ್ವಯಂ ರೂಪ ಕದಾ ಮಹ್ಯಂ ದದಾತಿ ಶಪದಾಂತಿಕಂ ಮಾಂಶಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾ ಸಿಂಧುಭ್ಯೇಯೋಶ್ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮಃ. ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸದಿ ಗೌಡ ಭಕ್ತವೃಂದ, ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಐ ಆಮ್ ಸೋ ಹ್ಯಾಪಿ ಟು ಬಿ ವಿತ್ ಆಲ್ ದ ಡಿವೋಟೀಸ್. Devati Raman Prabhu, he can himself speak all these things, but to give me some service he asked me to speak. I'm sure he's already spoken many times on these topics to enlighten everyone. There's a slight echo. And everybody is feeling very much enlightened. But these topics are such that the more we discuss them on the request of superiors, on the order of superiors, the more we become enlightened. And it's an endless process. It's not that at some point we can say, I know it all, because Krishna is unlimited. Therefore, the enlightening process is also unlimited.
ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. భక్తులందరి మధ్య కూడా ప్రత్యేకించి పెద్ద ప్రభు ఈ విషయాలన్నీ కూడా ఇంతకుముందు చెప్పి ఉండొచ్చు అనేక సార్లు మీకు. అయితే మళ్ళీ ఇదే విషయాన్ని నన్ను చెప్పమని అడగడం నాకు కొంచెం సేవ ఇచ్చినట్లయింది. నేను ఈ సేవ చేస్తున్నాను. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఈ విషయాలన్నీ మనం ఇదే విషయాలు అనేక మంది వ్యక్తుల దగ్గర నుంచి ఉంటున్నప్పటికీ, పెద్దవాళ్ళు మనం చెప్పమని అడిగినప్పుడు, ఉన్నతమైన వ్యక్తులు మనం చెప్పమని కోరినప్పుడు మనం దీన్ని చెప్పడం వల్ల ఈ జ్ఞానోదయమైనటువంటిది ఇంకా మరింత ఉన్నతంగా మనకి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే కృష్ణుడు అనంతుడు కాబట్టి, అదేవిధంగా కృష్ణ సంబంధమైన విషయాలు, కృష్ణ సంబంధమైనటువంటి సాక్షాత్కారము, జ్ఞానోదయం, ఇవన్నీ కూడా అంతులేనటువంటి విషయాలు అన్నమాట. దీనికి ఒక తుది అనేటువంటిది ఉండదు. ఇది ఇలా కొనసాగుతూనే ఉండేటువంటి విషయం. అదేవిధంగా ఈ జ్ఞానోదయం కూడా అటువంటిది, ఇది అంతమైనటువంటిది లేకుండా కొనసాగుతూ ఉండేటువంటి విషయం ఇది.
సో టుడేస్ టాపిక్ ఇస్ జ్ఞాన అండ్ విజ్ఞాన. జ్ఞాన రెఫర్స్ టు దేర్ ఆర్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ జ్ఞాన. ఈవెన్ ఇన్ ద భగవద్గీత వి ఫైండ్ different definitions. The most common definition of jnana that Prabhupada gives is theoretical knowledge, and vijnana means realized knowledge or practical knowledge.
ఇక్కడ ఈ రోజున మనం చర్చించాల్సిన ఏంటంటే జ్ఞాన విజ్ఞాన. మరి జ్ఞానం అంటే ఏంటి, భగవద్గీతలో జ్ఞానం అంటే ఏమిటి అనే విషయం గురించి కృష్ణుడు అనేక సందర్భాల్లో అనేక నిర్వచనాలు ఇచ్చున్నాడు. కానీ ప్రభుపాద గారి భాషలో తరచూ ఒక నిర్వచనం ఇచ్చారు జ్ఞానం అనే దానికి. అదేమిటంటే సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానం. విజ్ఞానం అంటే ఏమిటంటే సాక్షాత్కారం పొందినటువంటి జ్ఞానం.
హియర్స్ వన్ ఎగ్జాంపుల్, థర్డ్ చాప్టర్ 41st శ్లోక 41st. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాపమానం ప్రజహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం. దేర్ఫోర్ ఓ అర్జున, దశరథ భరతస్, in the very beginning, curb this great symbol of sin, lust, by regulating the senses, and slay this destroyer of knowledge and self-realization.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు 3:41 శ్లోకంలో, కాబట్టి భరతవంశ శ్రేష్ఠుడా, ప్రారంభంలోనే సర్వపాపాలకి మూల కారణమైనటువంటి కామం అనేటువంటిది ఏదైతే ఉందో, సర్వపాపానికి కూడా పెద్ద చిహ్నం అది. ఆ పాపాన్ని మీరు ముందు నాశనం చేయండి. ఆ పాపాన్ని నాశనం చేయగలిగినట్లయితే మంచిది. ఎందుకంటే ఆ పాపం అనేటువంటిది ఏం చేస్తుందంటే నీకు జ్ఞానాన్ని నీకు విజ్ఞానాన్ని కామం అనేటువంటిది నాశనం చేస్తుంది. దాన్ని మనం నాశనం చేయముందు.
సో హియర్ జ్ఞాన ఇస్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ థియరటికల్ నాలెడ్జ్. ద వర్డ్ జ్ఞాన హియర్ ఈజ్ యూస్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ అండ్ బిగ్ జ్ఞాన ఇస్ యూస్డ్ బి ఇస్ ఏ ప్రీఫిక్స్ యాడెడ్ టు జ్ఞాన. It means a special type of knowledge. In other words, a refined understanding of a specific type. That specific type is also defined by Srila Prabhupada. He quotes the Bhagavatam, 2nd canto, 9th chapter, 31st verse. The knowledge of the self and supreme self is very confidential and mysterious. But such knowledge and specific realization can be understood if explained with various aspects by the Lord Himself.
ఇక్కడ ఏం చెప్పారంటే జ్ఞానం అంటే సిద్ధాంతపరమైన జ్ఞానం అని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ జ్ఞానం అని అంటే మరొక నిర్వచనం ఇస్తున్నారు. అదేమిటి? జ్ఞానం అంటే ఇక్కడ సామాన్యమైనటువంటి జ్ఞానం అని చెప్పి. విజ్ఞానం అంటే ఏమని చెప్పారంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానం గురించి పూర్తి అవగాహనతో కూడినటువంటి వివరణ అని చెప్పి చెప్పారు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వర్గానికి చెందినటువంటి జ్ఞానం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండడం విజ్ఞానం అని చెప్పారు. దానికి ప్రభువులు ఎట్లా ఇచ్చారంటే ఏమిటి ఆ ప్రత్యేకమైనటువంటి జ్ఞానము? ఏ విభాగానికి చెందిన ప్రత్యేక జ్ఞానం? భాగవతంలో ఉన్నటువంటి 2:9 శ్లోకం చెప్పారు. ఏమిటి ఆ జ్ఞానం అంటే ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైనటువంటిది. అర్థం చేసుకోవడానికి అత్యంత కష్టతరమైనటువంటిది. దానిని అర్థం చేసుకోవడానికి భగవంతుడు అనేక పద్ధతులు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు అని వివరిస్తున్నారు.
So, jnana refers to a generalized understanding of spirit differing from matter. That there is spirit and there is matter and I am spirit. This particular kind of knowledge, I'm going to speak more about this knowledge itself first. This kind of knowledge is Sanskrit, in Sanskrit it's called jnana. Whereas vijnana refers to understanding our constitutional position as eternal servants of Krishna. Not just theoretically understanding or stating it, but factually operating on that platform as a servant of Krishna.
ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఇది భౌతిక పదార్థం ఏది, ఆధ్యాత్మిక పదార్థం ఏంటి తెలుసుకొని నేను ఆధ్యాత్మికమైనటువంటి పదార్థాన్ని, నేను ఆధ్యాత్మికుణ్ణి, ఆధ్యాత్మిక వ్యక్తిని అని చెప్పి తెలుసుకోవడం జ్ఞానం. అంటే ఈ రకమైన జ్ఞానం గురించి ముందు ఇంకా మనం బాగా మరింతగా వివరించుకుంటాము. అయితే ఇది జ్ఞానం. విజ్ఞానం అంటే నా యొక్క సహజమైనటువంటి స్థితి నేను కృష్ణ యొక్క నిత్య సేవకుండా అని చెప్పేసి అర్థం చేసుకుని ఆ రీతిని వర్తించడం. నేను కృష్ణకి నిత్యమైన సేవకుండా అని చెప్పేసి తెలుసుకుంటే విజ్ఞానం కాదు, తెలుసుకుని ఆ రకంగా నువ్వు వర్తిస్తూ ఉంటే అది విజ్ఞానం.
సో క్లియర్లీ అండర్స్టాండింగ్ ఆర్ position as servant of Krishna and always acting with that clear vision as a servant of Krishna. Not just theoretically stating I am a servant of Krishna, but a deep absorption in that realization. Realized knowledge means one is absorbed in that as opposed to theoretical knowledge. Theoretical knowledge, one is not absorbed. One has some general understanding, but the absorption could still be in something else. Whereas realized knowledge is something in which one is constantly absorbed.
ఇక్కడ నేను కృష్ణకి నిత్యమైనటువంటి సేవకుణ్ణి అని చెప్పి సిద్ధాంత రీతిగా తెలుసుకుంటే అది విజ్ఞానం కాదు. మనం దానిని నిజంగా ఆ స్థాయిలో వర్తిస్తూ ఉంటే అది నిజమైనటువంటి విజ్ఞానం అనిపించుకుంటుంది. ఇది ఎలా అంటే ఇప్పుడు మనం జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు సిద్ధాంత రీతిగా మనం కలిగి ఉంటాం. విజ్ఞానం అని అంటే దాన్ని నిమగ్నత అనేటువంటిది మనకి మారుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని కలిగి ఉండొచ్చు, సిద్ధాంతరీతిగా నీకు నేను కృష్ణ సేవకుండా అని చెప్పి చెప్పుకోవచ్చు, కానీ నిమగ్నత నీకు కృష్ణ సేవకుండా నిమగ్నత నిలవలేదు, అది జ్ఞానం. అలా కాకుండా నేను కృష్ణ సేవకుండా అవగాహన చేసుకోవడం కాకుండా నువ్వు నిజంగా నేను కృష్ణ సేవకుండా నిమగ్నమై ఉండడం, అందులో నీ నిమగ్నత గాఢంగా ఉండడం, అది విజ్ఞానం అనిపించుకుంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ది ఫిఫ్త్ చాప్టర్ భగవద్గీత Krishna speaks, jnana vijnana sahitam కూటస్థో విజితేంద్రియ యుక్త ఇతి ఉచ్యతే యోగి, యుక్త ఇతి ఉచ్యతే యోగి సమలోష్టాశ్రమ కాంచన. సో ఇఫ్ సంబడి ఈజ్ ఎక్విప్డ్ విత్ జ్ఞాన అండ్ విజ్ఞాన, ద ప్రూఫ్ ఆఫ్ దాట్ ఇస్ దట్ ఈజ్ విజితేంద్రియ అండ్ ఈజ్ స్టెడీలీ కనెక్టెడ్ విత్ కృష్ణ. యుక్త ఈజ్ స్టెడీలీ కనెక్టెడ్ విత్ కృష్ణ అండ్ హీ ఫైండ్స్ ఆల్ attractive and unattractive things, stones and pebbles, gold and silver to be the same.
ikkada ayyo adhyayamlo krishna cheptunadu ee vishayam gurinchi evaraithe gnana vijnanalu rendu kaligi untaro atlanti vyakti atanu jitendrude untadu indriyalanni kuda nigrahinchukogaligi untadu krishnuto sthiranga sambandhanni kaligi untadu aa rakamga krishnuto kaligi unnatundi sthiramaina sambandhanto atanu annintini kuda gulukaralu aithenevi lekapothe raallu aithenevi bandaralu aithenevi బంగారం అయితేనేమి మట్టి అయితేనేమి అన్నిటిని కూడాను సమాన దృష్టితో అతను దర్శించగలిగి ఉంటాడు.
సో దిస్ ఇస్ అ వెరీ డీప్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. వన్ ఈవెన్ జ్ఞాన ఆఫ్ కోర్స్ ఇస్ నాట్ ఈజీ, మోస్ట్ పీపుల్ డోంట్ ఈవెన్ హ్యావ్ జ్ఞాన ఇన్ కలియుగ పర్టిక్యులర్లీ. మోస్ట్ పీపుల్ డోంట్ ఈవెన్ నో దట్ దే ఆర్ ద సోల్ థియరటికలీ, దే డోంట్ ఈవెన్ ఎక్స్ప్లోర్ దట్ ఐడియా. దే థింక్ దట్ దే ఆర్ ద బాడీ, దే ఆర్ సో స్టీప్డ్ ఇన్ అవిద్య that they cannot conceive that there is another level of existence altogether. So they operate completely on the body. They think that they are the body. Not only they don't realize it, that they are the soul, but they even think that they are the body.
ఇక్కడ ఈ జ్ఞానాన్వేషణకు వచ్చేప్పటికి ఇది చాలా గాఢమైనటువంటి చర్చనీయాంశాలు ఇవి. చాలా మందికి బయట జనులకు జ్ఞానమే లేదు. సిద్ధాంత రీతిగా కూడా వాళ్ళకి ఆత్మవిషయం గురించి తెలియదు అనమాట. బయట సామాన్య జనులకు అనేక మందికి నేను ఆత్మననేటువంటిది విషయం సిద్ధాంత రీతిగా కూడా తెలియదు, అంటే జ్ఞానంగా కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను శరీరాన్ని చెప్పేసి బలంగా నమ్ముతూ శారీరక భావంలోనే వర్తిస్తూ ఉంటారు. దీని అర్థం ఇక్కడ వీళ్ళు చూడండి, నేను ఆత్మననే విషయం సిద్ధాంత రీతిగా తెలుసుకోలేదు సరిగదా, వాళ్ళు బలమైన విశ్వాసంతో నేను శరీరాన్ని అని చెప్పేసి వర్తిస్తూ ఉన్నారు.
సో బట్ ఇన్ ది వెరీ టైమ్స్ పీపుల్ న్యూ that they were not the body. Most people, even the common man on the street, would know that they are not the body. But it's not that they were acting necessarily on the spiritual platform. They were quite, for example, in Varnashrama system, even the Sudras knew that they were not the body. And therefore they respected those who were self-realized. Even though they themselves were absorbed in a bodily conception of life, they knew that there is something higher. Makes a big difference. Because then you can respect persons who are self-realized, you can seek knowledge from them, you can serve them, and so on. But when you don't even have this knowledge, then instead of respecting them, you think that they are crazy.
Vaidika jeevan vidhanamlo chusinatlayite, ee aatma vishayam andariki kuda avagaham undedi. Nenu shariram kadu aatmane anetuvanti vishayam andariki telisundedi. దాని అర్థం అందరూ కూడా నేను ఆత్మననేటువంటి స్థాయిలో ఆత్మానుభవ స్థాయిలో వర్తిస్తున్నారని కాదు, అవసరం లేదు. కనీసం వాళ్ళకి తెలుసుండేది మనం శరీరం కాదు ఆత్మ అని చెప్పేసి. వనాసం ధర్మంలో శూద్రుడు కూడా నేను ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయం అర్థమై ఉండేది. ఆ స్థాయిలో అతను వర్తించలేకపోవచ్చు, అతను ఆత్మసాక్షాత్కారం పొందలేకపోవచ్చు, కానీ అతనికి ఈ విషయం తెలుసు కాబట్టి అతను ఏం చేసేవాడు, ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి గొప్పవాళ్ళు మహాత్ములు ఉన్నారో వాళ్ళని నేను గౌరవించేవాడు. ఎందుకంటే అతను భౌతికమైన స్థాయిలో వర్తిస్తుండొచ్చు, కానీ అతనికి తెలిసిందే నేను భౌతికమైన స్థాయిలో వర్తిస్తున్నప్పటికీ దీనికి మించిన ఆత్మానుభవ స్థాయిలు అనేది ఇంకొకటి వేరే ఉంది, అది పొందిన వాళ్ళు వాళ్ళు అని చెప్పి వాళ్ళని గౌరవించేవాడు, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని ఆశించేవాడు, వాళ్ళని సేవించేవాడు, ఈ విధంగా ఉండేది. అదే విషయం తెలియలేదు అనుకోండి, కేవలం అతను భౌతికమైన స్థాయిలో వర్తిస్తూ ఉంటాడు. ఆత్మానుభవ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమనుకుంటాడు, వీళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు.
సో దే ఆర్ పుష్డ్ డౌన్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ సొసైటీ నౌ ఇస్ anybody can, because there is no systematic training even in knowledge, jnana, of the people, therefore they go to all kinds of pseudo-incarnations and pseudo-gurus and they become completely confused because they don't know what is spiritual life at all. They think that spiritual life means somebody who can give you some ash or some rings or something like that, and that's the end of their understanding of what spiritual life is.
ఈ రోజుల్లో జ్ఞానాన్ని కూడా సరైన పద్ధతిలో బోధించేటువంటి విధానాలు కానీ ఎక్కడ లేవు అనమాట. అందుకని జనాలు ఏం చేస్తున్నారంటే కపట గురువులు కపట అవతారాల దగ్గరికి వెళ్లిపోయి ఆ కపట అవతారాల దగ్గర జ్ఞానం అంటే ఏమిటో సక్రమంగా నేర్చుకోకుండా వాళ్ళు తప్పుడు అవగాహన కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు గెలిచిన ఆత్మానుభవిస్తే ఆధ్యాత్మిక జీవితం అంటే వాళ్ళకి ఏం తెలియదు అనమాట. వాళ్ళు గెలిచిన ఆధ్యాత్మిక జీవితం ఏంటంటే ఆ పలానా స్వామి దగ్గర బూడి తీసుకుంటే అదే ఆధ్యాత్మిక జీవితం అట్లా ఉంది.
సో హియర్స్ ఎన్ ఎగ్జాంపుల్ కింగ్ రఘుగణ. హీ వాజ్ అ వెరీ ఎగ్జాల్టెడ్ పర్సన్ అండ్ ఆబ్వియస్లీ హీస్ బీన్ ట్రైన్డ్ ఇన్ ద వేదిక్ సిస్టమ్ టు రెస్పెక్ట్ బ్రాహ్మణస్ టు అండర్స్టాండ్ సెల్ఫ్ రియలైజేషన్ థియరటికలీ. But he was in the bodily conception of life. Although he knew that there is spirit, there is matter, but when he dealt with Bharata, Jad Bharata in the beginning, he was in the bodily conception of life. So in other words, even great kings like Rahugana, they could be acting in theoretical knowledge. And therefore when they bring it to the practical realm, they may apply it wrongly. He had some reasons why he did what he did. I'm going to explain that.
ఇక్కడ దీనికి ఉదాహరణ ఉంది మనకి. రఘుగణ మహారాజు ఆయన ఈ వైదిక పరమైన జ్ఞానంలో బాగా శిక్షణ పొందినటువంటి వాడు. బ్రాహ్మణులు గౌరవించడం తెలుసు, ఈ ఆత్మానుభవమైనటువంటి ఒక ఉంది దానిని పొందాలని తెలుసు. అయితే సిద్ధాంత రీతిగా ఆయనకు ఆత్మ జ్ఞానం గురించి తెలుసు. ఆయన వరకు ఆయన మాత్రం భౌతికమైనటువంటి స్థాయిలోనే శారీరక భావనతోనే ఉన్నాడనమాట. అందుకనే ఆయన జడపతన విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ విషయాలన్నీ అతను తెలుస్తున్నప్పుడు కూడా అతను భౌతికమైన శారీరక భావంతోనే ఆయన దగ్గర ప్రవర్తించాడు అనమాట. సిద్ధాంత రీతిగా ఆయన విషయాలు ఏమో తెలుసు, కానీ ఇదే ఇక్కడ ఉన్న సమస్య. సిద్ధాంత రీతిగా ఆయన ఆత్మజ్ఞానం గురించి తెలిసినా గానీ ప్రత్యక్షంగా ఆచరణ అనేటువంటి స్థానం వచ్చేసరికి ఆచరణ స్థానం దగ్గర మనం దాన్ని తప్పుగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ రఘుగణ మహారాజు ఎందుకు ఆత్మ ప్రవర్తించాడు అనేదాన్ని దాని కారణాలు ఉన్నాయి, మనం చెప్పుకుంటాం అది.
సో వెన్ రఘుగణ వాస్ బీయింగ్ క్యారీడ్ బై జడ భారత అండ్ అదర్ పాలన్ క్యారియర్స్, జడ భారత వాస్ వెరీ కేర్ఫుల్ నాట్ టు స్టెప్ ఆన్ ద హ్యాండ్స్. సో ఆఫ్టర్ ఎవ్రీ 3 steps he would make sure he would stop and see if there were any ants. You can imagine the awkward motion that would result from that. Others are walking fast and every 3 steps he would come to a standstill and there would be a jerk. So King Rahugana first expresses his displeasure, carried properly. He was angry but he expressed it not so badly, carried properly. And then again, Jarabharata, after some time, did the same thing. This time he was angry. And the third time when Jarabharata did the same thing, he started using sarcastic words. He said, you fool, you're very lean and you're not able to carry, right? Actually, Jarabharata was quite hefty and he was using opposite sarcastic language. So then Jarabharata revealed his position to King Rahugana. He just spoke a few words. Immediately he knew that I made a big apradh to a great personality. Because he was trained in spiritual knowledge. He had not yet realized it fully, but he had some understanding of dealing with great personalities on a spiritual foundation.
రఘుగణ మహారాజు ఆయన పలికిలో వెళ్తున్నప్పుడు పలికి బోయిలు మోస్తున్నారు, ఈ జడభద్రుడు కూడా మోస్తున్నాడు. జడభద్రుడు ఒక విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు, ఎటు పరిస్థితిలో చీమలు తొక్కకూడదు అని చెప్పి. అందుకే నేను ఏం చేస్తున్నాడు, పలికి మోస్తున్నాడు, ప్రతి 3 అడుగులకు ఒకసారి ఆగిపోతున్నాడు. ఈయన ఆగిపోతున్నాడు, మిగతా వాళ్ళంతా నడుపుతున్నారు. ఈయన ఆగిపోయేసరికి పలికి మొత్తం కూడా కుదుపుతూ ఆగిపోతుంది. మళ్ళీ ఒక 3 అడుగులు ముందుకేసిన తర్వాత మళ్ళీ ఆగి చూస్తున్నాడు, చీమలేమన్నా ఏ తొక్కేస్తున్నామని. మళ్ళీ పలికి కుదుపుతూ ఆగిపోతుంది. ఇది గమనించాడు, అసంతృప్తి చెందాడు రఘుగణ మహారాజు అసంతృప్తి చెంది సరిగ్గా మోయండి సక్రమంగా అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ కొంతసేపటి తర్వాత అంటే చూడు చాలా పద్ధతిగానే చెప్పాడు. ఇంకొంచెం ముందుకెళ్లిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా జరిగేసరికి కోపం చెందాడు. మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇదే విధంగా జరిగేసరికి అప్పుడు ఆయన ఏం చేశాడనంటే ఆయనను విమర్శనాత్మకంగా హేళన చేసే విధంగా విమర్శించాడు అనమాట. ఎట్లా అంటే ఆయన చూసి మరి బక్కుడు కదా, మేలైపోతున్నావు కదా అని చెప్పి అన్నాడు. చూస్తే జడభర్త బాగా లావుగానే బలిష్టంగానే ఉన్నాడు. బలిష్టంగా ఆయన చూసి బక్కుడు కదా మొదలుపోతున్నా కదా అని చెప్పేసి ఆశాస్పదంగా మాట్లాడాడు. అది చూసి వెంటనే జడభర్తుడు తనెవరో తన స్థితి ఏంటనేటువంటిది కొన్ని వాక్యాల ద్వారా చెప్పాడు. వెంటనే రఘుగణ మహారాజు ఇక్కడ ఉన్న వ్యక్తి సామాన్యుడు కదా మహాత్ముడు అని చెప్పి గుర్తించేశాడు. ఎందుకంటే రఘుగణ మహారాజుకి సిద్ధాంత రీతిగా ఆత్మజ్ఞానం గురించి అంతకుముందే శిక్షణ ఉంది కాబట్టి ఆ వాక్యాలు అక్కడ వినగానే ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నాడు ఇతను ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు అని చెప్పి వెంటనే నేను అపరాధం చేశానని చెప్పి తెలుసుకున్నాడు.
So Jarabharata, after apologizing, he still had some doubts. He thought that as a king, is it not my duty to correct a person who is deviating from his duty? I am actually doing that person a favor by doing this. He was now submissively placing his questions. He was not angry with Jarabharata. The difference is that now he was placing himself as a student, not as the king. He is ready to learn. So he was placing himself as a submissive person and he was asking, I still have a confusion. To me it appears that the king, he has to discipline a person who is not in knowledge. I didn't know that you are a self-realized soul. So then, how could you fault me? That was the essence of his question to Jarabharata.
తర్వాత క్షమాపణ అడుగుకున్నాడు. క్షమాపణ వేడుకున్న తర్వాత ఈయనకి సందేహాలు మొదలైనవి. ఏమిటో సందేహాలు అని అంటే, ఒక రాజుగా ఒక పౌరుడు ఏదైనా తప్పు చేస్తే తప్పును సరిదిద్దడము, ఈ తప్పు అని చెప్పడము ఆయన బాధ్యత. మరి అటువంటిది ఈ వ్యక్తి విషయంలో ఇది ఏ విధంగా నాకు అపరాధం అయింది అని చెప్పి ఈయనకి అర్థం కాలేదు. అందుకే నేనేం చేశానంటే, రాజుగా తన స్థానాన్ని వదిలిపెట్టి ఒక విద్యార్థులుగా ఆయన దగ్గర విజయతో ప్రశ్న వేసి తెలుసుకోవాలనేటువంటి విధంగా వచ్చి అడుగుతున్నాడు అనమాట. ఏమిటంటే, ఒక రాజుగా ఉన్నాను నేను, జరిగినటువంటి తప్పును సరిదిద్దడము, ఇది నాకు తప్పు ఎలా అవుతుంది, నాకు అపరాధం ఎలా అవుతుంది, నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఆయన సారాంశం అంటే ఎట్లా తీసుకొచ్చాడంటే, నేను రాజును కదా, నేను వ్యక్తి తప్పు చేస్తే సరిదిద్దే బాధ్యత నాకుంది కదా, నేను అట్లా సరిదిద్దే నాదెట్లా తప్పు అవుతుంది, ఇది నేను తెలుసుకోవాలని సారాంశం వచ్చేటట్లుగా జడభరతుడిని ప్రశ్నించాడు.
The other doubt he expressed was, Jarabharata had just said to Rahugana that I am the Atma and I am neither fat nor lean. I don't feel that the body is executing everything, the modes of nature are executing everything, the soul is doing nothing at all. This is what you said, but it appears that without the soul being present, the body can't do anything. Therefore, how can you say that the soul is doing nothing? So this is the second doubt.
ఎందుకంటే ఈయన ప్రశ్న ఏమంటే, నువ్వు ఆత్మ సాక్షాత్కారం మహానుభావుడు నాకు తెలియదు కదా, నువ్వు చేసిన తప్పు నాకు కనపడి నేను సరిదిద్దడానికి ప్రయత్నించాను, ఇక నా తప్పు ఎలా అవుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న. రెండోది ఏమంటే, రఘుగుణతో జడభద్రుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, నేను బండవాణ్ణి కాదు, బక్కవాణ్ణి కాదు, నేను ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మని, త్రిగుణాలను ఈ శరీరం చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నా గానీ ఇందులో ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అన్నాడు. ఈయన ప్రశ్న ఏమంటే, మనం శరీరంలో ఏ పనులు చేసినా గానీ ఆత్మ సమక్షం అందులో ఉండబట్టే కదా మనం పనులన్నీ చేస్తుంది, ఆత్మకి ఎటువంటి సంబంధం లేదని ఈయన ఎట్లా అంటాడు, అది రెండో ప్రశ్న.
సో దిస్ అపియర్స్ టు బి వెరీ ప్రాక్టికల్, జరబర్తస్ మహారాజ్ రఘునాథ్ క్వశ్చన్స్, హిస్ రీజనింగ్ ఇస్ ప్రాక్టికల్. ప్రభుపద్ కామెంట్స్ లైక్ దట్, దిస్ ఇస్ ద వైష్ణవ ఫిలాసఫీ, ఈవెన్ సేస్ దట్. దెన్ what is the catch? Where is Rahugana going wrong? He is making practical arguments. Where is he going wrong? Prabhupada explains, and Bharata explains, that you are thinking that you are the king. You are not understanding that you are a spirit soul functioning as a king. This is where the problem is. The problem is, you are not making yourself accountable to your superiors that God has appointed you as a king, and on behalf of God you are serving as a king. You are thinking that you yourself are independently powerful. You have lost your connection upwards, and downwards you are exercising your authority.
ఇక్కడ ప్రభుపాదులు వారు కూడా భాషలో చెప్పారనమాట. ఈ రఘుగణ మహారాజు ఏదైతే అడుగుతున్న ప్రశ్నలు, ఇవన్నీ కూడా సమంజసంగానే ఉన్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలు అయితే ప్రభుపాద ఒక భాషలో, ఇది వైష్ణవత్వంలో కూడా ఈ రకమైనటువంటి అవగాహన ఉంటుంది అని చెప్పేసేసి అన్నారు అనమాట. అంటే ఆయన ఆ విధంగా ఆయన చూపించారు ప్రభుపాదుల వారి భాష్యంలో. మరి ఈ రఘుగణ మహారాజు అడిగిన ప్రశ్నలన్నీ బాగానే ఉన్నాయి, ఆయన పద్ధతిగానే అడుగుతున్నాడు. మరి ఎక్కడ రఘుగణ మహారాజు తప్పు జరిగింది అంటే, అది ప్రభుపాద భాషను వివరిస్తున్నారు, జడభరతుడు వివరించాడు అనమాట. ఏమిటంటే, నీ దగ్గర జరిగిన పొరపాటు ఎక్కడంటే, నువ్వు అనుకుంటున్నావు నేను రాజుని అని చెప్పేసి అనుకుంటున్నావు. నేను ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మను రాజుగా వర్తిస్తున్నాను ఈ శరీరంలో అనేటువంటిది నువ్వు అనుకోవడం లేదు, నేను రాజుని అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. ఇది ఒక పొరపాటు. రెండవది ఏమిటంటే, నీవు రాజుగా భగవంతుడి చేత నియమించబడ్డావు, నేను భగవంతుడి చేత నియమించబడ్డా నీ స్థానంలో అని చెప్పేసి నువ్వు పైనుంచి నీ అధికారాన్ని అంగీకరించకుండా కింద వాళ్ళ మీద నీ అధికారాన్ని వ్యాయామం చేసి చూపిస్తున్నావు, అది నువ్వు చేసిన రెండో తప్పు చెప్పాడు ఇట్లా.
సో హీ వాజ్ అటాచ్డ్ టు హిస్ పొజిషన్ ఆన్ ద బాడీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్, అండ్ బీయింగ్ అటాచ్డ్ టు హిస్ పొజిషన్ థియరటికలీ హీ వాజ్ ఫంక్షనింగ్ యాజ్ ఎ కింగ్,
you know, completely absorbed in that conception. I am a king and you are my subject and I have to correct you. And therefore he was not effective.
Ikkada ee raju poorthiga sharirika bhavanato kodinatundi jeevithanto nenu rajuni ani cheppesi anukuntunnadu ayana nenu rajuni anetundi bhavanato ani entante ఈ ఆధ్యాత్మిక సాక్షాత్కారం పట్ల ఆయనకి ఏమాత్రం కూడాను అవగాహన లేకుండా ఆచరణపూర్వకంగా సిద్ధాంత రీతిగా అవగాహన ఉంది. ఆచరణపూర్వకమైన అవగాహన లేకపోవడం వల్ల ఆయన అనుకున్నాడు, నేను రాజుని, నువ్వు నా పౌరుడివి, నేను తప్పు సరిదిద్దడం నా యొక్క బాధ్యత అని చెప్పేసి అనుకుంటున్నాడు.
సో హౌ డస్ వన్ గో ఫ్రమ్ దట్ థియరటికల్ పాయింట్ టు ది సెల్ఫ్ రియలైజ్డ్ పొజిషన్? ఈవెన్ థియరటికల్ పాయింట్ యూ హావ్ టు హియర్, అదర్వైజ్ యూ వోంట్ నో. బట్ ఇన్ ది వేదిక్ సిస్టమ్ everybody heard from authorities. You know, the brahmanas, the kshatriyas, the vaishyas, they all went to the school of the spiritual master and they all learned transcendental knowledge. So they understood different things from the perspective of Krishna. But to realize it, one has to do something more.
Mari ippudu siddhanta reethiga manaku telisinaatundi vishayalni gnanaanni ఆచరణ రీతిలోకి ఆచరణపూర్వకంగా ఎప్పుడు మనం ప్రవేశపెట్టగలం, ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. సిద్ధాంత రీతికి కూడా తెలిసి ఉండాలి, లేకపోతే అసలు విషయాలు తెలియకపోతే మనం ఇంకేం అవగాహన చేసుకోగలుగుతాం? వైదిక జీవితంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరూ కూడా గురువు దగ్గరికి వెళ్లి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి, కృష్ణ సంబంధమైన విషయాల గురించి వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. తెలుసుకున్న తర్వాత దాన్ని అనుభవం ఏ విధంగా పొందాలి, సాక్షాత్కారం ఎట్లా పొందాలి అనేటువంటి దాని జ్ఞానం సిద్ధాంత రీతికి తెలుసుకునేవారు అనుభవపూర్వకంగా ఆచరణ రీతిగా ఎలా తెలుసుకోవాలి, అనుభవించాలి అనే దానికి ఇంకొంచెం వేరే చేయాల్సి ఉంది.
సో దిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ ది వర్ణాశ్రమ సొసైటీ హ్యావ్ డిఫరెంట్ డ్యూటీస్ అండ్ డిఫరెంట్ క్వాలిటీస్ టు కల్టివేట్ అకార్డింగ్ టు ద ఎలివేషన్ ఆఫ్ ఎ పర్సన్. సర్టన్ డ్యూటీస్ ఆర్ అసైన్డ్ అండ్ సర్టన్ క్వాలిటీస్ ఆర్ రిక్వైర్డ్ ఆఫ్ హిమ్ టు కల్టివేట్ అండ్ వెన్ హి డస్ దాట్ he will become realized at that level and he can go forward. For example, a Sudra, the quality that he should possess minimally is that he should be able to offer all respect to others. Nati manita. If he doesn't offer all respect to others, he won't be able to elevate himself at all. He's already very much in the bodily conception of life. He understands that he is in the bodily conception of life. This is a very important point. He understands, I am in the bodily conception of life, I need to be elevated. But there are others who are highly elevated. And therefore, let me offer all respect to them, those who are more elevated. And this will help him to elevate himself from the total absorption to lesser absorption, lesser absorption, lesser absorption in the body.
Here we have a third thing, there are many things in the body. ఆ వివిధ వర్ణాలకు వివిధ వర్గాలకు వివిధ రకాలైన బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు నిర్వర్తించుకోవడానికి గాను వివిధ రకాలైన లక్షణాలు పెంపొందించుకోవాల్సి ఉంది. ఇక్కడ ఈ వివిధ రకాలైన స్థాయిలో వాళ్ళు ఈ లక్షణాలు పెంపొందించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి సాక్షాత్కారాలు వివిధ స్థాయిల్లో ఉంటుంది. ఉదాహరణకు శుద్ధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన పెంపొందించుకోవాల్సినటువంటి కనీస లక్షణం ఏంటంటే మిగతా అందరికీ కూడాను, అన్ని వర్గాల వారికి కూడాను గౌరవం ఇవ్వడం అనేది. ఎందుకని అంటే ఈ శుద్ధుడు ఎవరైతే ఉన్నాడో ఇతను అవగాహన చేసుకున్నాడు, నేను దేహ భావనలో ఉన్నాను, అది అవగాహన చేసుకోగలుగుతాను, చేసుకుంటే గానీ దాని నుంచి బయటపడే ప్రయత్నం జరుగుతుంది. నేను దేహభావనలో ఉన్నాను, దీని నుంచి నేను ఉద్ధరించబడాలి. మరి నేను దీని నుంచి నేను ఉద్ధరించబడాలి అంటే ఇప్పటికే ఉద్ధరించబడిన వర్గాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను గౌరవించాలి. ఈ విధంగా గౌరవించడం వల్ల అతను ఆ స్థాయి నుంచి ఉద్ధరించబడుతున్నాడు. ఇట్లా అతని యొక్క లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా ఈ లక్షణాలని ఆయా స్థాయి నుంచి వాళ్ళు ఉద్ధరించబడుతున్నారు.
On the upper end of Varnashrama are the sannyasis, who are the spiritual masters of the entire society, and right next to them are the brahmanas. The sannyasis, they have three qualities that they have to cultivate. If they want to stay on the self-realized platform and keep going forward, then abhayam sattva samsuddhir. They have to cultivate three qualities Prabhupada mentions: fearlessness, purification of one's knowledge, existence and cultivation of spiritual knowledge. These three things are meant for the sannyasis. If they don't cultivate these three things, then they will not be able to stay on the self-realized platform.
ఇక్కడ ఈ వర్ణాశ్రమంలో అగ్రభాగంలో ఉండేది సన్యాసులు, వాళ్ళ తర్వాత ఉండేది బ్రాహ్మణులు. సన్యాసులు రెండు వాళ్ళు మూడు లక్షణాలు పెంపొందించుకోవాలని చెప్పేసి ఇక్కడ భగవద్గీతలో చెప్పబడింది. అభయం సత్వ సంసిద్ధి, అంటే భయరహితులై ఉండాలి వాళ్ళు. వాళ్ళ అస్తిత్వాన్ని భౌతికీకరణ చేసుకోవాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు సముపార్జించాలి. ఈ మూడు కనుక వాళ్ళు చేసుకోగలిగితేనే వాళ్ళు ఆ స్థాయిలో ఆత్మానుభవ స్థాయిలో ఆత్మ సాక్షాత్కార స్థితిలో ఉండగలుగుతారు.
జ్ఞాన యోగేన వ్యవస్థితి, వన్ షుడ్ కల్టివేట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ లింక్ విత్ గాడ్ ఇన్ దట్ వే ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ నాలెడ్జ్.
అందుకనే ఇక్కడ జ్ఞాన యోగేన వ్యవస్థితి అని చెప్పారంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చక్కగా మనం సంపార్జన చేసుకుని ఆ జ్ఞానంతో మనం కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉండాలి.
Similarly, householders have their own duties. They have to control their senses, engage them only for the purpose of begetting children, give charity. These are things that a householder must do, and he must facilitate the development of Krishna consciousness or spiritual life in general of his neighbors and so on. If he doesn't do this, a grihastha will get caught. He will not be able to function on the spiritual platform.
అదేవిధంగా గురుసులు ఉన్నాడంటే ఆయన కూడా పెంపొందించుకోవాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అదేమిటంటే ఇంద్రియాలను గ్రహించుకొని ఉండాలి, కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే ఇంద్రియాలను ఉపయోగిస్తూ ఉండాలి, దానాలు బాగా చేస్తూ ఉండాలి. ఇంకొకటి, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో తోటి వ్యక్తులు, వారి కృష్ణ చైతన్యంలో ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా అభివృద్ధి చెందేదానికి గాను ఆధ్యాత్మికతను వాళ్ళు తీసుకునేందుకు గాను ఎప్పుడు ఇతను ఏర్పాట్లు చేస్తూ ఉండాలి. ఈ విధమైన చేస్తేనే, లేకపోతే గురుసుడు ఇరుక్కొని పోతాడు. ఈ విధమైన లక్షణాలు పెంపొందించుకోవడం ద్వారా గురుసుడు ఆ యొక్క స్థితి నుంచి ఉద్ధరించబడుతున్నాడు.
Similarly, brahmanas have the qualities shamo dapa damas tapas shaucham shanti rajam eva cha anam vijnanam astikam brahma karma swabhavajam. Because of their practical realization of spiritual knowledge, wisdom with which they are functioning, they can give guidance to the whole society, the brahmanas.
అందుకని ఇక్కడ బ్రాహ్మణుడు అంటే వాళ్ళు పెంపొందించుకోవాల్సిన అన్నమాట. ఏమిటి అవి? శాంతిని కలిగి ఉండటము, ఇంద్రియని కలిగి ఉండడము, నిజాయితీని కలిగి ఉండడము, దయని కలిగి ఉండడము, జ్ఞానము విజ్ఞానాన్ని కలిగి ఉండడము, ధార్మిక స్వభావాన్ని కలిగి ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు రెండింటి ద్వారా ఎంతో ఆధ్యాత్మిక అనుభవాన్ని సంపాదించి వివేకాన్ని కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు సమాజానికి మార్గదర్శకత్వం చూపించగలుగుతారు.
Of course, this we are talking about Varnashrama society, which doesn't exist in the society today. Our starting point is pretty poor. So there has to be an alternate means of elevation. In the Vedic system, the method of elevation was this. Everybody functions according to their specific duties, and they have to bring out their qualities in relation to those duties. And by doing this, they will become elevated, or they will be able to act on a minimal spiritual platform, or at least with an opportunity for realizing this knowledge. If they didn't act with those qualities, even if they did the duties, they won't become realized.
ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే వర్ణాశ్రమ సమాజం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నామో అది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో లేనే లేదు. ఎందుకంటే దీనిలో వర్ణాశ్రమ ధర్మంలో ప్రారంభ స్థానమే ఈ సమాజంలో సక్రమంగా లేదు. అయితే విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, వర్ణాశ్రమ ధర్మంలో ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ విద్యుత్ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యుత్ ధర్మాలను నిర్వర్తించుకుంటూ ఆ విద్యుత్ ధర్మాల ద్వారా వాళ్ళ లక్షణాలను పెంపొందించుకోవాలి. ఆ లక్షణాన్ని వాళ్ళు పెంపొందించుకుంటే ఏమవుతారంటే వాళ్ళు ఆ స్థానాల నుంచి ఉద్ధరించబడతారు, లేదా వాళ్ళు కనీసం ఆధ్యాత్మిక స్థాయిలో వర్తించగలుగుతారు అన్నమాట. వాళ్ళు ఈ లక్షణాన్ని పెంపొందించుకోకుండా వాళ్ళని వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడం ద్వారా వాళ్ళ లక్షణాలను వాళ్ళలో తయారు చేసుకోకుండా ఉంటే ఉట్టి విద్యుత్ ధర్మమే నిర్వర్తిస్తున్నా గానీ ఉపయోగం లేదు లక్షణాలు పెంపొందించుకోకున్నట్లయితే.
సో ది ఆల్టర్నేటివ్ మెథడ్ ఇస్ ది భాగవత విధి or para bhakti that Bhagavatam prescribes. And the primary linchpin of Bhagavad Dharma is hearing and chanting from self-realized souls. So you can achieve the same thing. If you have varnashrama, then perform your duties and associate with saintly persons, act according to those duties that you have. You don't have to change your position. Just act according to your duties and hear from saintly persons. Now we don't have that varnashram position, but hearing from saintly persons is still available. And even if one has fallen beyond the lower degree, below varnashram's lower status, still that hearing from saintly persons is the method of elevating.
అందుకని ఇక్కడ మనకి అన్నిటికన్నా చిట్ట చివరిది ఏంటంటే సర్వోన్నతమైనది భాగవత విధి, దాన్ని చరమ విధి అని కూడా అంటారు. ఏమిటి భాగవతంకు చరమ విధి ఎంత ప్రారంభమవుతుంది అంటే శ్రవణ కీర్తనలతో ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆత్మానుభవం కలిగిన భక్తుల దగ్గర నుంచి శ్రవణ కీర్తనలతో ఈ భాగవత విధి ప్రారంభమవుతుంది. ఇదే విషయాన్ని మనము వనవాసం ధర్మంలో కూడా పొందవచ్చు. మన విధి ధర్మాలు మనం నిర్వర్తిస్తూ ఎవరైతే సాధు మహాత్ములు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం శ్రవణం చేస్తూ ఉండాలి. ఇది దీని ద్వారా కూడా మనం మనకు ఆధ్యాత్మిక స్థానాన్ని ఉద్ధరించుకోవచ్చు. మరి ఈ రోజుల్లో వర్ణాశ్రమ ధర్మంలో మన స్థితిగతులు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరు ఏ స్థానాల్లో ఏ వర్ణాల్లో ఏ ఆశ్రమాల్లో అక్కడనే ఉండి వాళ్ళు సాధువుల దగ్గర నుంచి శ్రవణం చేస్తుండే చాలా ఉద్ధరించబడతారు. కానీ ఈ రోజుల్లో ఆ వర్ణాశ్రమ ధర్మం మనకు లభ్యం కావడం లేదు, పర్వాలేదు. కానీ మనకి సాధువుల నుంచి శ్రవణం చేసే అవకాశం మాత్రం లభ్యమవుతుంది. వర్ణాశ్రమ ధర్మం కన్నా ఇంకా హీనంగా దిగజారి కూడా అయినా సరే అటువంటి వ్యక్తికి కూడా సాధువుల దగ్గర నుంచి శ్రవణం చేసేటువంటి సౌలభ్యం ప్రస్తుతం లభ్యమవుతుంది.
సో the key factor in varnashrama is to perform one's duties and not look for rights. The right is to perform your duty. This is very important. Many people in this society today, not our ISKCON society necessarily, in the broader society, we are more worried about our rights, children's rights, wildlife's rights, women's rights, everybody's rights. But nobody is asking what are the duties of these persons. And Krishna says that everyone's right is to perform their duty. Karmanyavadikaraste ma phaleshu kadachana. So if each one of us were to ask what is our duty rather than what our rights are, that is the first point to make advancement in the spiritual platform. Otherwise you will be absorbed in the bodily life. You will think, I'm a woman, I'm a child, I'm an old man, I'm a president, I'm a this, I'm a so many things. You can't change your conceptions unless you start to work on the duty platform.
అందుకనే ఇక్కడ మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బాధ్యతలు ఏమిటనే విషయంలో మనం తెలుసుకోవాల్సింది. వర్ణాశ్రమ ధర్మ విధానంలో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యతలు, అంతేగాని హక్కులు కాదు. ప్రస్తుతం సమాజంలో, అంటే మన ఇస్కాన్ సమాజం కాదు, మొత్తం బయట సమాజం అంతా కూడా అందరూ కూడా హక్కుల గురించి మాట్లాడుతున్నారు. స్త్రీ హక్కులు, అదేవిధంగా పసిపిల్లలకు హక్కులు, అదేవిధంగా అడవి జంతువులకు హక్కులు అని అవని ఇవని అందరూ కూడా హక్కుల గురించి మాట్లాడుతున్నారు. కానీ కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు అంటే నీ హక్కు ఏమిటంటే నీ బాధ్యతను చేసుకోవడమే నీ హక్కు అని చెప్పేసి అంటున్నారు. ఏ ఒక్కడక్కడ బాధ్యతలు ఏమిటని చెప్పేసి అడగడం లేదు, హక్కులు కావాలని చెప్పేసి అడుగుతున్నారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏమిటంటే మన హక్కు ఏమిటంటే మన బాధ్యతను తెలుసుకోవడం, ఆ బాధ్యత ప్రకారంగా మనం వర్తించడం. ఇది ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
Once you say duty, that means there is a higher authority in life. Because duties are prescribed by higher authorities.
బాధ్యత అనే మాట అన్నామన్నానంటే జీవితంలో ఎవరో ఉన్నతమైన యజమాని మనకు ఉన్నారన్నది. లేకపోతే బాధ్యతలు ఎవరు ఇస్తారు, యజమాని నీకు ఇస్తే అది బాధ్యత అవుతుంది.
So we can understand that the bottom line for realizing knowledge is that one should accept the higher authority. Without that, one cannot realize anything.
అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే జ్ఞానాన్ని నువ్వు సాక్షాత్కారం పొందాలి అని అంటే నువ్వు ఉన్నతమైనటువంటి యాజమాన్యాన్ని స్వీకరించాలి. ఉన్నతమైన యాజమాన్యం నువ్వు స్వీకరించకుండా జ్ఞానాన్ని నువ్వు సాక్షాత్కరించుకోవడం అనేటువంటిది నీకు సాధ్యం కాదు.
So now I'm going to carry forward with that foundation how to develop our jnana into vijnana. In our society jnana is very plentifully available. Many books have been written. Philosophically we got the best philosophy, achintya bheda bheda tattva, and also although it's achintya we all try to explain it very nicely with numerous examples and so on. Our philosophy, we are very proud that we can offer postgraduate, postdoctoral study to everybody. But when it comes to vijnana, there is a shortage. And there is a considerable shortage when it comes to vijnana, realized knowledge.
ఇప్పుడు పునాది పడింది. మనకి బాధ్యతను తీసుకోవాలి అని అంటే అటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభ దశలో ఒక ఉన్నతమైన యజమానాన్ని స్వీకరించడం. ఈ పునాదితో మనం ఇప్పుడు ముందుకెళ్దాం. జ్ఞాన విజ్ఞానం అనే మాట వచ్చినప్పుడు ఇక్కడ జ్ఞానం అనేటువంటిది ఏ విధంగా మనం విజ్ఞానంలోకి మార్చుకోవాలనేటువంటిది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞాన విషయానికి వస్తే మనకు మన సంస్థలో జ్ఞానానికి కొదవే లేదనమాట. అపారమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, ఎంతో గొప్ప తత్వం మన దగ్గర ఉంది, మనము ఆ తత్వాన్ని ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలతో ఎన్నో రకాలైన ఉపమానాలతో చెప్పడానికి వివరించడానికి ప్రయత్నిస్తాం. మనమే చెప్తాం ఇది అచింత భేదాభేద తత్వం అంటే అచింత అంటే చింతింప సఖ్యం కానీ తత్వం అని చెప్తాం మనమే దాని చింతింప సఖ్యం అయ్యేటట్లుగా ఉదాహరణలు ఎన్నో ఇస్తూ ఉంటాం మనం. ఇట్లా జ్ఞానానికి కొరవలేదు ఇక్కడ. అయితే విజ్ఞానం దగ్గరికి వచ్చేసరికి కొరత అనేటువంటిది ఉంది.
సో ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ ఇస్ కవర్డ్ బై 5 layers ఆఫ్ ఇగ్నోరెన్స్ and it's very hard to remove these layers of ignorance. Even a personality like King Rahugana, coming in the Vedic culture, he found himself attacked by ignorance. So these 5 layers of ignorance are, first of all, there is the forgetfulness of our relationship with Krishna. That is called avidya, sometimes called Brahma. So that is the first starting point. I forget my relationship with Krishna, then I got to get a body. And that ignorance of my relationship with Krishna is called avidya, starting point.
ఇక్కడ జీవుడు ప్రతి ఒక్కడు కూడాను బద్ధజీవుడు అయినటువంటి వాడు 5 విధాలైన అజ్ఞాన చేత కప్పివేయబడుతున్నాడు. ఇక్కడ మనం రఘుగణ మహారాజు కూడా చూస్తే వైదిక సంస్కృతి చెందినటువంటి వాడు ఆయన. ఆయన కూడాను ఈ అజ్ఞానాల చేత కప్పివేయబడి ఉండడం చేతనే అక్కడ సక్రమంగా ప్రవర్తించలేకపోయాడు ఆయన. ఏమిటి 5 విధాలైన అజ్ఞానాలు? మొట్టమొదటిది ఏంటంటే కృష్ణుడితో మనకున్నటువంటి సంబంధాన్ని మనం మర్చిపోవడం. దాన్ని అవిద్య అన్నారు, భ్రమ అని చెప్పేసి అన్నారు. కృష్ణుడితో ఎప్పుడైతే మనకున్న సంబంధాన్ని మనం మర్చిపోయామో భౌతిక శరీరంలోకి మనం వచ్చిపడ్డాము, ఆ మర్చిపోవడాన్ని అవిద్య అని చెప్పేసి అన్నాం. ఇది మొట్టమొదటి అజ్ఞానం.
దెన్ దేర్ ఇస్ అస్మిత, దేర్ ఇస్ ఎ సెకండ్ లేయర్ వేర్ వన్ ఇస్ ఆపరేటింగ్ నౌ ఆన్ ద బాడీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్. వన్ ఇస్ ద ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ కృష్ణ, సెకండ్ ఇస్ అస్మిత acting upon the false ego platform, aham mama yasyaatma buddhi kunapetu dhatuke sadhikalatradishu bhoma ejjadi yatirtha buddhi salilena karhije janeshu abhigyeshu saeva gokharaha. This verse indicates the asmita position. One is operating on the bodily consciousness, thinking that the land where I am born is worshipable. I am Indian, I am American, I am Australian, and so on, thinking that my family members are mine, and going to a holy place simply to take a bath instead of going to saintly persons to hear from them. All these are symptoms of acting on the bodily platform. So asmita is an expansion of the false ego. Or I'm getting a false ego because of my forgetfulness of Krishna, and then now expanding that false ego.
Renda vajnana parantante asmita. Asmita ante పూర్తిగా శారీరక భావన స్థితిలో మనం ప్రవర్తిస్తూ ఉండడం. మొట్టమొదటిదేమో మొదటి అజ్ఞానం పోర కృష్ణుడితో సంబంధం మర్చిపోవడం, అవిద్య అని చెప్పాము. రెండవ అజ్ఞానం పోర అస్మిత అని అంటే మనము నిత్యహంకారంతో ప్రవర్తిస్తూ ఉండడం అనమాట. నిత్యహంకారంతో ప్రవర్తిస్తూ ఉండడం అంటే ఇక్కడ ఒక శ్లోకం చెప్పారు, సయవ గోక్రం అనే శ్లోకం. ఆ శ్లోకం అస్మిత అనేటువంటి దాన్నే తెలియజేస్తుంది అని చెప్తున్నారు. ఆ అస్మిత అనేటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంటే అతను ఈ అహం మామ నేను నాదనేటువంటి స్థితిలో వర్తిస్తూ అతను నేను జన్మించినటువంటి ఈ భూమి పూజనీయ స్థలం అనుకుంటాడు, నేను అమెరికా వాడిని, నేను భారతీయుని, నేను ఆస్ట్రేలియా వాడిని చెప్పేసి అనుకుంటాడు, భార్య బిడ్డలు కుటుంబ సభ్యులందరూ నా వాళ్ళని చెప్పి అనుకుంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే దేనికోసం అంటే సాధు మహాత్ముల నుంచి వినడం కోసం కాదు, వెళ్లే పుణ్యక్షేత్రాల్లో పుణ్యతీర్థాలు అంటే వాటిలో గుడుకుని ముని వచ్చేదానికి అనుకుంటాడు. ఇట్లా అతను భావిస్తూ ఉంటాడు. ఇది అస్మిత స్థితి.
దెన్ దేర్ ఇస్ రాగ అండ్ ద్వేష. దీస్ ఆర్ ఆల్దో దే ఆర్ రిలేటెడ్ దే డిస్టింక్ట్. రాగా మీన్స్ attraction for things which are not related to Krishna.
ఇక్కడ తర్వాత రాగ ద్వేషం అనేటువంటివి ఉన్నాయి. ఈ రెండు ఇవి చూసే దానికి రెండు సంబంధం కలిగి ఉన్నట్లు అనిపించినా ఈ రెండు కూడా వేరువేరుగా వాటి యొక్క విషయాలు ఉన్నాయి. ఎట్లా అంటే రాగ అంటే కృష్ణుడితో సంబంధం లేనటువంటి విషయాల పట్ల అనురాగాన్ని కలిగి ఉండడం.
అండ్ ద్వేష ఇస్ అవర్షన్ టు థింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు కృష్ణ.
ద్వేషం అంటే ఏవైతే వస్తువులు కృష్ణుడికి సంబంధమై ఉన్నాయో వాటి పట్ల మనం ద్వేషాన్ని కలిగి ఉండడం.
సో దీస్ టూ లేయర్స్ ఆర్ దేర్ అండ్ దెన్ ద లాస్ట్ వన్ ఫ్రమ్ రాగ అండ్ ద్వేష కమ్స్ అభినివేశ. అభినివేశ ఇస్ ఎ టోటల్ అబ్జార్ప్షన్ ఇన్ మెచ్యూర్ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్. ఈవెన్ దో వన్ మే బి కోటింగ్ శాస్త్ర, ఈవెన్ దో వన్ మే బి లివింగ్ ఇన్ ఆశ్రమ్ అండ్ సో ఆన్, స్టిల్ ది అబ్జార్ప్షన్ in the bodily conception of life.
ఈ విధంగా రాగద్వేషాలు అనేటువంటి రెండు పొరలు. ఈ రెండు పొరల నుంచి వచ్చేటువంటి చెట్టు చివరి పొర నుండి అభినవేశ. ఈ అభినవేశ పొరలో ఉన్న వ్యక్తి పూర్తిగా భౌతికమైన శారీరక భావన స్థితిలో ఉంటాడనమాట. శాస్త్రాల నుంచి ఎన్నో విషయాలు చెప్పొచ్చు, ఆశ్రమంలోనే ఉండొచ్చు, కానీ అతని యొక్క నిమగ్నత పూర్తిగా భౌతికంగానే ఉంటుంది.
సో యు కెన్ సీ దట్ దీస్ లేయర్స్ ఆఫ్ అవిద్య దే బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ విత్ ఈచ్ లైఫ్ దట్ వి గో త్రూ ఆన్ ద మెటీరియల్ ప్లేన్. మెనీ లేయర్స్ ఆఫ్ అవిద్య అక్యుములేట్ అండ్ ద సోల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్డ్ by these different layers. It is impossible for anyone to get out by himself.
Yudhanga yagnana poralo avidya anetundi pora adi janma janamaki manaki perigipothundi pora jeevuniki chetanyamu janma janamaki vere vere janam teeskunna kodi porichata kapivebadutundi itla inni ajnana poral cheta inta mandanga dattanga kapabadinatundi jeevuniki chetanyam nunchi malli sahajanga manam baitiki raavalante poral nunchi ఆ వ్యక్తి యొక్క స్వప్రయత్నం వల్ల అది ఎప్పటికీ సాధ్యం కాదు.
సో దిస్ ఇస్ ది రోల్ ఆఫ్ అ బోనఫైడ్ గురు. ఓన్లీ హీ కెన్ వేక్ అస్ అప్ ఫ్రమ్ ది డీప్ ఇగ్నోరెన్స్ దట్ వి ఆర్ సిచువేటెడ్ ఇన్. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిలితమైన తస్మై శ్రీ గురవే నమః. ఓన్లీ అ బోనఫైడ్ గురు కెన్ వేక్ అస్ అప్ ఫ్రమ్ దట్ డెప్త్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఎనీ అదర్ వే. ఈవెన్ ఇఫ్ అనదర్ పర్సన్ స్పీక్స్ ద సేమ్ ఫిలాసఫీ, you will not be able to wake up because he doesn't have the potency. Unless he is situated on the Vijnana platform, he will not be able, his speech will be another dream only. In the dream you can hear, you know, dehinosminyatha dehe kaumaram yavananjara tatha dehantara praptir dhira satranamu. It just sounds like another dream. So many scholars, they have commented on Bhagavad Gita, but it didn't wake up anybody. Because they were themselves asleep.
తర్వాత ఇక్కడ ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురు కార్యం ఇక్కడ మొదలైంది. ఇక్కడ ముఖ్యంగా ఉందన్నమాట. ఏమిటంటే ఆయన ఏం చేయగలిగానంటే ఇంత దట్టమైనటువంటి అజ్ఞానంలో నిద్రపోతున్నటువంటి ఆ వ్యక్తిని తట్టి అతను మేలుకొల్పగలడు. ఆ పని ఇంకెవరు కూడా చేయలేరు. ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు మాత్రమే చేయగలడు. ఆయనే మనం నిద్ర మేలుకొల్పగలడు. మా అదే మాటలు ఇంకొక వ్యక్తి చెప్పినా కానీ నిన్ను లేపలేడు నిద్రలో నుంచి. ఎందుకనంటే ఆ రకంగా లేపేటువంటి ఆ విజ్ఞాన స్థాయిలో అతను లేడు. ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురు విజ్ఞాన స్థాయిలో ఉన్నాడు కాబట్టి నిన్న అజ్ఞానం నిద్ర నుంచి తట్టి లేపగలడు అనమాట. మిగతా వాళ్ళు ఎవరు కూడా నా విధంగా నేను తట్టి లేపలేరు. ఎందుకో వాళ్ళే నిద్రపోతున్నారు, నిన్న ఎక్కడ లేపుతారు. అందుకే భగవద్గీతకి ఎంతమంది భాషలు రాశారు, వాళ్ళ భాషలో ఎవరిని తట్టి లేపలేదే. కారణం ఏంటంటే వాళ్ళు కూడా నన్ను నిద్రపోతున్నారు.
సో ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ నోయింగ్ సంస్కృత్ ఆర్ ఇంగ్లీష్ or any other language. It's a matter of transcendental knowledge being transmitted to the heart from the guru to the disciple. Yasya deve para bhaktir yatha deve tatha guru tasye te katitha yartha prakashante mahatmanaha. Very very beautiful shloka, and this is the Upanishad, Vaitashvara Upanishad. Yasya deve para bhaktir, as one has faith and attitude towards Krishna, devotion towards Krishna, surrender towards Krishna, that same faith, attitude, surrender, devotion, all those things should be towards the self-realized guru. Then by the mercy of the self-realized guru, this knowledge is awakened within the heart. Realized knowledge is transmitted to the heart of the disciple, from the heart of the spiritual master. You can't learn it from books.
దీనికోసం అని చెప్పే మనము ఇక్కడ ఈ ఉదాహరణ ఎస్ఎదేవి అనేటువంటి ఈ ఉదాహరణ మనం చూస్తున్నట్లయితే, గురువు మనం కృష్ణుడి పట్ల ఏదైతే భక్తిని శరణాగతిని విశ్వాసాన్ని కలిగి ఉంటామో అదే ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు పట్ల మనం ప్రదర్శించినట్లయితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మనకు సాక్షాత్కారం పొందినటువంటి జ్ఞానాన్ని మన హృదయంలో మనమే అవగతం చేసుకునేటట్లుగా ఆయన కృపణిస్తాడు. ఆయన కృప ద్వారా మనము జ్ఞానాన్ని సాక్షాత్కారింప చేసుకోగలుగుతాం, అంటే విజ్ఞానాన్ని పొందగలుగుతాం. ఇక్కడ దీని అర్థం ఇక్కడ విషయం వచ్చేసేసి ఆంగ్లం కాదు, సంస్కృతం కాదు, ఇంకో భాషతో బాగా రావడం కాదు. విషయం ఏంటంటే దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం గురువు నుంచి శిష్యుని హృదయంలోనికి ప్రవేశించటం, అదే ఇక్కడ ముఖ్యమైన విషయం.
5000 ఇయర్స్ అగో ఎవ్రీబడి స్పోక్ సంస్కృత్, వరల్డ్ లాంగ్వేజ్ ఆఫ్ సంస్కృత్, అండ్ భగవద్గీత వాజ్ ఆల్సో ఇన్ సంస్కృత్. ఇట్ ఇస్ నాట్ దట్ బై రీడింగ్ భగవద్గీత పీపుల్ అండర్స్టూడ్ ఇట్. దే హ్యాడ్ టు గో టు గురు ఆల్సో. In the same way, although all the books are now available in English, thanks to Srila Prabhupada's wonderful translations, you still need to go to a guru. And you have to serve him. This tadvidhi pranipatena pariprasena sevaya upadekshantite jnanam jnanina sattva darshina is as current as ever. That's a principle you cannot meddle around with. If you do that, there will be plenty of theoretical knowledge in the society, but there won't be any realized knowledge. So although Prabhupada is our founder, acharya and siksha guru, he has repeatedly said again and again and again, every third page, every second page, one must go to a bona fide spiritual master, render service to him and inquire from him. Then only one will be able to realize these subject matters.
ఇక్కడ ఈ పుస్తక జ్ఞానంతో మనము ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాక్షాత్కరింపు చేసుకోవడం కుదరదు, ఖచ్చితంగా గురువు దగ్గరికి మనం వెళ్లాల్సిందే. అందుకనే ఇక్కడ మనం చూడొచ్చు, ఏవైతే ప్రభుపాదుల వారు మనకి చక్కటి పుస్తకాలు అందించారు, ఆంగ్లంలో ప్రభుపాదుల వారి యొక్క చక్కటి భాషలు మనకి లభిస్తున్నాయి, ప్రభుపాదుల వారికి చాలా ధన్యవాదాలు. అయితే ఆ భాషలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా గురువు దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర విచారణ చేసి ఆయనను సేవించి తద్విధి ప్రణపతి అనేటువంటి సూత్రం ఉంది కదా, ఆ సత్యం చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆ సూత్రం చుట్టూ తిరుగుతూ ఉండి దాని ప్రకారంగా గురువుని నువ్వు ఆశ్రయిస్తే తప్ప ఈ విషయాన్ని నువ్వు పుస్తక ద్వారా అర్థం చేసుకోవాలంటే అది నీకు సాధ్యం కాదు. అందుకని ప్రభుపాదుల వారు ప్రతి మూడో పేజీలో ప్రతి రెండో పేజీలో ప్రామాణిక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించండి, ఆయన దగ్గర నుంచి విచారణ చేయండి, ఆయన వినయపూర్వకంగా సేవించండి అనే మాట పదే పదే చెప్తూ ఉన్నారు.
సో దిస్ ఇస్ ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ అబౌట్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇన్ ఇస్కాన్ because it's important. Some people may think it's controversial, but it's important to touch on it. I'm not going to go into detail. Because a number of gurus have not carried out their duties fully, they have fallen down or they have somehow not risen to the standard. And I don't want to go into why they didn't do that. That's another topic. And this seminar is not about that. I don't think I'll want to involve myself in a seminar on that topic. Maybe a personal discussion with someone, but not a seminar. Therefore, there's a reaction that nobody should have that faith in anyone. You know, let's have that faith in Prabhupada only, nobody else. This way, you're ensuring that you will only have theoretical knowledge in the society.
ఈ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ ఈ విషయం మనం చెప్పుకుంటున్నాము, ఇదే మనకి దానికోసం వివరాలకు మనం పోవాల్సిన అవసరం లేదు. సిద్ధాంతం సూత్రం గురించి మనం మాట్లాడుకుందాము, ఈ సమావేశం దానికోసం ఉద్దేశపడింది కాదు. ఎంతో మంది గురువులు వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు, పతనం చెందడం కావచ్చు. వీటి ఫలితం ఏమొచ్చిందంటే మనం ఎవరిని నమ్మకూడదు, ఎవరి మీద మనం విశ్వాసం పెట్టుకోకూడదు. ప్రభుపాద నమ్ముకుని, ప్రభుపాద చెప్పినటువంటి సిద్ధాంతాలు మనం నమ్ముకుని ఆ ప్రకారంగా చేసుకుంటూ పోతే చాలు అనేటువంటిది ఈ ఫలితం వచ్చేసింది అనమాట. దీనివల్ల మరి అంటే ఇప్పుడు దీనివల్ల ఏమైంది, కేవలం ప్రభుపాద వారు చెప్పినటువంటి ఆ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో సిద్ధాంత జ్ఞానం అనుకుంటే చాలు అనేటువంటిది వచ్చేసి సిద్ధాంత జ్ఞానాన్ని ప్రతిపాదించాలి అనే విషయం ముఖ్యంగా వచ్చేసింది అనమాట. ఇంకా ఇక్కడ ఇందులో ఏమి లేదు, వ్యక్తిగతంగా సిద్ధాంత జ్ఞానం ఉంటే చాలు సిద్ధాంత రీతిగా అనేటువంటి విషయం వచ్చేసింది.
So, what will happen then is, people will necessarily read so many books that nowadays people don't study Srila Prabhupada's books so carefully also, because they're not able to get the realization. Because they're not connecting with a present guru in a deep way, they're not really getting the realization from Prabhupada's books, which the guru himself got from Prabhupada's books. Because they didn't study any other books in those days. They didn't have all these things. They heard Prabhupada, they served, they distributed books day in and day out, that's all they did. They didn't even have, you know, knowledge of all the books that existed. But still they became very purified because they heard from Srila Prabhupada in that way. And they were able to get the realization from studying Srila Prabhupada's books. And not only they were able to get the realization, they were able to give it to others. But the tendency in our movement is to not study Srila Prabhupada's books so deeply. Why? Because they're not able to extract the realization that Prabhupada's packed into it. And those realizations are available only to those who get into a confidential relationship with this one of his representatives. If they don't involve themselves in the confidential relationship, they won't get those realizations.
సిద్ధాంత రీతిగా మనకు జ్ఞానం ఉన్నా కానీ ఇందులో ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని అయితే మనం పొందలేము పుస్తకాల నుంచి. కారణం ఏమిటి అని అంటే ప్రభువుల పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో పరిస్థితి అయితే ప్రభువుల పుస్తకాలు చదివే తక్కువైపోయింది. ఇంకా ఎన్నో ఎన్నో రకరకాల పుస్తకాల నుంచి కూడా చదవడం ఎక్కువైపోయింది అనమాట. అయితే మరి ప్రభువుల పుస్తకాలు మనం బాగా చదవాలి. వాస్తవానికి ప్రభువుల పుస్తకాలు మనం చదవడం తగ్గించేసి ఇంకెన్నో పుస్తకాలు చూస్తున్నాం. ఆ పుస్తకాలు రాసిన వాళ్ళు ఎవరు? వాళ్ళకు కూడా ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఒకప్పుడు ప్రభువు వారిని వ్యక్తిగతంగా సేవించారు. వాళ్ళ పని అప్పుడు ఏముంది? పుస్తకం చేయడం, ప్రభువు వారిని సేవించడము, ఆ విధంగా ఉండేది. అప్పుడు వాళ్ళు ప్రభువు వాసినటువంటి పుస్తకాలన్నీ జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు ఏంటంటే ప్రభువు దగ్గరించి విన్నారు కాబట్టి వాళ్ళు పవిత్రీకరణ చెందారు. తర్వాత వాళ్ళు ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు అప్పుడే ప్రభువు వారి గురించి శ్రవణం చేసి పవిత్రీకరణ చెందారు కాబట్టి ప్రభువు పుస్తకం చదివేటప్పుడు ఎన్నో సాక్షాత్కారాలు వాళ్ళు పొందుతున్నారు అనమాట. ఈ విధంగా వాళ్ళకి వ్యక్తిగత సంబంధం ద్వారా ఆ సాక్షాత్కారం పొందినారు. మనం ఆ సంబంధం లేకుండా ఈ పుస్తకాలు చదువుతుంటే అందులో సాక్షాత్కారం ఏమి రావడం లే. అందుకే ఈ రోజుల్లో ప్రభువు పుస్తకం చదవడం తగ్గించేసి ఇంకా వేరే వేరే పుస్తకాలు ఎందుకు చదవాలని మనం ప్రయత్నిస్తున్నాం. దీని అర్థము ఎవరైతే వ్యక్తి ప్రభువుల వారితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండి ప్రభువుల వారి పుస్తకాలు చదవడం ద్వారా ఎన్నో సాక్షాత్కారాలు పొంది ఉన్నాడో ఆ వ్యక్తితో నువ్వు అంతరంగిక సంబంధం కలిగి ఉండేదే నీకు ఈ పుస్తకాలు చదివితే కూడా నీకు సాక్షాత్కారం ఏమి రావడం లేదు.
సో now I'm going to go general. This is about our society. I'm not going to speak about that anymore. General Krishna conscious katha. I had to speak something about that because this is a problem which our society is facing. So if we don't have this system, then the gurus will also become, I'm just speaking general now as a philosophy, if this kind of requirement is not there, the gurus will also become very lax, because they will think that it doesn't matter. If they are taking shelter of anyway, Narada Muni and Prahlada Maharaj and everything, I don't have any responsibility to them.
See, ఇప్పుడు ఇది మన సమాజంలో ఉన్నటువంటి మన సంఘంలో విషయం చెప్పుకున్నప్పుడు సామాన్యంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ రకమైనటువంటిది కనుక ఉంటే ఏది మనం చదువుకుని సిద్ధాంత రీతిగా వెళ్ళిపోదాము, వ్యక్తిగత సాక్షాత్కారాలు సంబంధాలు మనకు వద్దనేటువంటి రీతిలో మనం ఉంటే ఏమవుద్దంటే గురువులు కూడా ఖాళీ అయిపోతారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే పర్లేదు మనం ఎట్లున్నా వాళ్ళు చిట్టు చివరిగా నాదమ దగ్గర ప్రహ్లాద మహారాజ్ దగ్గర వాళ్ళు ప్రేరణ పొందుతున్నారు కదా, ఆ సిద్ధాంతాలన్నీ చదువుకుంటున్నారు కదా, కాబట్టి మనం సరిగ్గా ఉన్నా లేకపోయినా పర్లేదు వాళ్ళు వదిలేపోతారు, వాళ్ళకి బాధ్యత లేకుండా పోతుంది.
సో ఇట్ ఈస్ త్రూ ద గురు శిష్య రిలేషన్షిప్ ద ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఇస్ రియలైజ్డ్. Without that you cannot realize this knowledge. Anybody can read Bhagavad Gita, and if they know Sanskrit they can give so many interpretations, but they will still be absorbed in the bodily conception of life.
ఈ గురు శిష్యుల మధ్య ఈ సంబంధం అనేటువంటిది ఉండాలి. ఆ సంబంధం అనేటువంటిది ఉన్నప్పుడే ఆధ్యాత్మిక సాక్షాత్కారం అనేటువంటిది కలుగుతుంది అనమాట ఇద్దరికి కూడాను. ఈ సంబంధం లేకుండా ఉంటే ఎవరైనా భగవద్గీత చదవచ్చు, సంస్కృతం తెలిసిందంటే దానికి రకరకాల భాషలు రావచ్చు, కానీ అప్పటికి కూడా వాళ్ళ భౌతికమైనటువంటి శారీరక భావంలోనే ఉంటారనమాట.
So Krishna, through Bhagavad Gita, is offering, very important point, is offering a relationship, it's already there, he is offering to reawaken the relationship between him and us. That's what Bhagavad Gita is all about. And that relationship is awakened through his representative. When we make a relationship with his pure representative, our relationship with Krishna is established. And that relationship is what enables you to act with realized knowledge in all situations.
Krishnudu ee Bhagavad Gita dwara manam ayanta sambandhanni erparchukune daniki erparchukodam ledu undi ippudike sambandham dani punarudhrinchukune daniki manaku avakasam isthunnadu mari sambandhanni manam atla punarudhrinchukogalamu evaraithe Krishnu yokka pratinidhi unnado pavitramainatunna pratinidhi aa vyaktito manam sambandhanni erparchukodam dwara Krishnudu manukunnatunna sambandhanni manamu punarudhrinchukogalamu kabatti ఈ యొక్క సంబంధాన్ని మనం ఇక్కడ పునరుద్ధరించుకోవాలి. దీనికే మనం ఇక్కడ ముఖ్యంగా ఆ సంబంధం పునరుద్ధరించుకున్నప్పుడే ఆధ్యాత్మిక సాక్షాత్కారం ఇప్పుడు మాట్లాడుకుంటున్న విజ్ఞానం అది అప్పుడు వస్తుంది.
సో దట్ రిలేషన్షిప్ విత్ ఎ సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ ఆర్ ప్యూర్ డివోటీ ఆఫ్ కృష్ణ ఇస్ తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన. హియర్ ద వర్డ్ జ్ఞాని is not just referring to someone who knows things theoretically, because jnaninas, tattva darshana, they are self-realized jnanis. They are not ordinary jnanis who are, you know, just trying to speculate. They have actually seen the truth. So those who have really seen the truth, they are self-realized souls. If you go to them and submissively, the submission is not just during the hearing process in the class or something. It's a way of life. I have a submissive way of life towards that person. That is my relationship with that person and through him with Krishna. And then I am, as I explained this morning, we are moving in our life different situations with a view to understanding those situations in light of what we have heard. That is the inquiring spirit. And then there is seva. Seva means, now that I have heard those teachings, let me act as a servant in all circumstances with those teachings. This is seva. Seva is not just a matter of, you know, bringing some water to the temple or running a Food for Life program. That's all seva. But the real import of seva is that you take these teachings and now in your day-to-day life, in the different functions you do, see how you can apply what you've heard. That is the real seva. Prabhupada explained this so many times. Real service is to live by these teachings. It's not just, you know, I like to do something and I'll do it for Krishna. I like to be a professor, so I'll be a professor for Krishna. This is not service in the pure sense. This is still Nishkama Karma Yoga. This is not bhakti. Bhakti is, I am ready to do anything that Krishna wants according to his teachings and instructions. So that means Krishna is putting us through different situations in life. Whatever situation he is putting me in, I am going to act as a servant in that situation. Whether as a professor, or as a pujari, or as a temple president, or as a cleaner, or as a Food for Life man, or as another devotee interacting with another devotee. In all situations, I am acting according to the teachings that my acharya has given. Remembering the acharya's lotus feet, and with full gratitude and loyalty towards him, I am conducting my life. This is bhakti.
ఆత్మ సాక్షాత్కారం అందిన వ్యక్తుల దగ్గర మంచి కృష్ణుని యొక్క పవిత్ర భక్తుల దగ్గర మనం సంబంధం ఏర్పరచుకుని ఉండాలి. ఆ సంబంధం ఏర్పరచుకుని ఆ సంబంధం ప్రకారం మనం వర్తిస్తున్నట్లయితే మనకి విజ్ఞానం అనేటువంటిది వస్తుంది. అదే ఇక్కడ చెప్పారు ఈ శ్లోకంలో ప్రద్యుద్ధి పరిణిపతేనని. అక్కడ జ్ఞాన సత్వదర్శనం చెప్పినప్పుడు జ్ఞానం అంటే అక్కడ సిద్ధాంతపరమైన జ్ఞానం కాదు, కల్పనాపూరితమైన జ్ఞానం కాదు, తత్వదర్శనం. అంటే వాళ్ళు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అటువంటి జ్ఞానాన్ని వాళ్ళు మనకి ఇవ్వగలుగుతారు ఎప్పుడైతే మనం వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ అనే సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు వాళ్ళు మనకి వాళ్ళు దర్శించినటువంటి తత్వం ఉంది, ఆత్మతత్వం వాళ్ళు దర్శించారు, ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వగలుగుతారు, అంటే విజ్ఞానాన్ని మనకి ఇవ్వగలుగుతారు. అయితే పొద్దున చెప్పుకున్నాం మనం, మరి ఈ విధేయత అనేటువంటిది మనం చూపించాలని చెప్పాం. మరి విధేయత అనేది ఎప్పుడు చూపించాలి? కాసేపు ఉపన్యాసంలో వాళ్ళ దగ్గర ఉన్నంతసేపేనా, లేకపోతే ఎట్లా అంటే మనం చెప్పుకున్నాం విధేయత అనేటువంటిది ఎట్లుండాలంటే ఆ వ్యక్తి పట్ల ఎప్పుడు విధేయతతో కూడిన జీవిత విధానం నాకు ఉండాలి, అది నిజమైనటువంటి విధేయత. ఆ రకమైన విధేయతను వర్తిస్తున్నప్పుడు ఏమిటంటే జీవితంలో అన్ని రకాల పరిస్థితుల్లో కూడాను నీవు ఆ వ్యక్తి చెప్పినటువంటి ఉపదేశాలు ఏవో ఉంటాయి కదా, ఆ ఉపదేశాలని జీవితంలోని అన్ని రకాల పరిస్థితుల్లో నువ్వు గమనించేదానికి, ఆ ఉపదేశాలని ఆ పరిస్థితుల్లో నువ్వు ప్రయోగించేదానికి ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. ఇక తర్వాత సేవ అనే మాట వస్తుంది. మరి సేవ అనే మాట వచ్చినప్పుడు సేవ అంటే ఏంది? కాసే గుడి మీద నీళ్లు తెచ్చిపెట్టానంటే, లేకపోతే జీవనం కొరకు ఆహారం అనేటువంటి ఆ విభాగాన్ని నేను నిర్వహించాను అంటే అది కాదు సేవ అంటే. ఎవరైతే ఉపదేశాలు ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో ఆ ఉపదేశాన్ని నీ జీవితంలో అనేక రకాలైనటువంటి స్థితులను ఏర్పడుతుంటాయి కదా, ఆ స్థితుల్లో ఆ సన్నివేశాల్లో సందర్భాల్లో ఈ ఉపదేశాలను నువ్వు ఆచరించడానికి ప్రయత్నించాలి, అది నిజమైన సేవ. ప్రభుపాదులు అనేకసార్లు చెప్పారు, అది చెప్పిన ఉపదేశాలను నువ్వు నిజంగా నీ జీవితంలో ఆచరించాలని ప్రయత్నించేదే నిజమైనటువంటి సేవ అనేటువంటిది. మనకి తెలిసిన సేవ ఎట్లా అంటే, నేను ప్రొఫెసర్ కావాలి, నాకేదో చేయాలంటే ఇష్టం, అదేదో కృష్ణుడికి చేస్తాను అంటాడు. నాకు ప్రొఫెసర్ అవ్వాలంటే ఇష్టము, కృష్ణుడి కోసం నేను ప్రొఫెసర్ అవుతాను, అది పవిత్రమైనటువంటి సేవ అని చెప్పి అనిపించుకోదనమాట. ఇవంతా కూడా అంతే అనమాట. ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ రకరకాల స్థితుల్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఒక అధ్యక్షుడిగా ఉండొచ్చు, ఒక ప్రొఫెసర్గా ఉండడం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక ఫుడ్ ఫర్ లైఫ్ నిర్వహించడం కావచ్చు, లేకపోతే తోటి భక్తులతో నేను కార్యనిర్వహణ చేయడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు. కృష్ణుడు దాన్ని వివిధ రకాల స్థితిలో ఉంచుతున్నాడు ఇక్కడ. ఆ స్థితిలో నాకెవరైతే ఉపదేశాలు ఇచ్చున్నాడో, వ్యక్తి దగ్గర శ్రవణం చేశాను కదా నేను, ఈ వ్యక్తి దగ్గర శ్రవణం చేయగా ఏవైతే ఉపదేశాలు విన్నానో, విన్నావు అక్కడ నేను ఆచరణ పూర్వకంగా ఆచరించడానికి ప్రయత్నించాలి. అది నిజమైనటువంటి సేవ అనిపించుకుంటుంది, ఇదే నిజమైన భక్తి అనిపించుకుంటుంది.
So now pure devotees are very passionate and they know that people are not going to come to bhakti immediately because they know by their own experience with so many different kinds of situation that it is very hard for someone to actually surrender to Krishna. So what do? They take somebody who has got some talents or some particular aptitude and engage that particular thing in service to Krishna. Although we may not have that consciousness that I am serving Krishna, out of their compassion, they are taking something that we may be good at and applying that in Krishna's service. Now here is the key. When we do that, we should develop a relationship with that person to actually benefit on the transcendental platform. We should develop a relationship with that person who is helping us to engage ourselves in Krishna's service. And that relationship should be through these three qualities: submission, inquiry, and the mood of service. So although we are not always in the mood of service, some self-realized devotee sees that here's a person who can cook, here's a person who can clean, here's a person who can distribute books, and they're engaging them in different ways. We ourselves are not in the consciousness that I am serving. I am thinking I can distribute books, maha books, 50 books a day, 70 books a day. That may be very small for some people. They may laugh at me. If I say 50 books, they say, wow, we distribute 500 books a day. For me, 50 is a big number. If I can distribute 50 books, I would consider that a successful day for me. If I could distribute 2 or 3 books. But they may have the talent that Krishna has given. They may become involved in that way. But if they really want to take full benefit of the compassion that's being shown to them, they should now make a relationship with the person who is giving them that connection. Then from such service, they can come to the platform of bhakti.
అందుకనే మనం ఎప్పుడు కూడా ఆచార్యులు పాదపద్మాలు చెంతా ఎంతో కృతజ్ఞత భావన కలిగి ఉండి, అదేవిధంగా ఎంతో విధేయత భావన కలిగి ఉండి, వారి యొక్క సూచనలు ఎప్పుడు కూడా నిజ జీవితం ఎట్లా ఆచరించాలా అని చెప్పేసి ప్రయత్నిస్తుంటే అదే నిజమైన సేవ భక్తి అనిపించుకుంటుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆచార్యులు ఏంటంటే చాలా దయమైన వాళ్ళు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి స్వానుభవం ద్వారా తెలుసు, బద్ధజీవులు ఎవరు కూడా అంత సామాన్యంగా కృష్ణ చైతన్యలోకి రారు, భగవంతుని సేవ తీసుకోరని చెప్పి తెలుసు. అందుకని వాళ్ళు అత్యంత దయత ఏం చేస్తారంటే, ప్రతి వ్యక్తికి కొన్ని ప్రతిభలు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని నేర్పరితనాలు, వాళ్ళకంటూ కొన్ని భావాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ప్రతిభను తీసుకొచ్చి కృష్ణకి సేవలో ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఈ వ్యక్తికి తెలియదు నేను కృష్ణుని సేవిస్తున్నాను అని చెప్పేసి, ఇతను అనుకుంటాడు నా ప్రతిభను ప్రదర్శిస్తున్నానని చెప్పి అనుకుంటాడు. కానీ ఆయన నిన్న సేవలో నిమగ్నం చేశాడు, ఆయనకి దయను చూపించాడు. ఈ విషయంలో నువ్వు పూర్తి ప్రయోజనం పొందాలంటే ఏం చేయాలంటే, నీకు ఆ దయ చూపించినటువంటి, నీకు ఆ కృష్ణ సేవ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో నువ్వు సంబంధం ఏర్పరచుకోవాలన్నమాట. సంబంధం ఏర్పరచుకుంటే అప్పుడు నువ్వు పూర్తి ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. అందుకే గురువులు ఏం చేస్తారు చూస్తారు, కొద్దిమంది వంట చేయడంలో బాగా నేర్పరులు, కొద్దిమంది శుభ్రం చేయడంలో బాగా నేర్పరులు, కొద్దిమంది పుస్తకాలు విత్తనం చేయడంలో బాగా నేర్పరులు. మనం ఆ నేర్పరితనంలోనే ఉంటాం అనమాట. సామాన్యంగా నేను రోజుకు 30-50 పుస్తకాలు, పెద్ద పుస్తకాలు నేను అమ్మేస్తానంటే అది నాకు గొప్పతనం కావచ్చు అనమాట. ఇంకొకరు ఎవరనుకోవచ్చు అదంతా 30-50 రోజుగా ఎందుకు అమ్ముతాం అని చెప్పి అనొచ్చు. కానీ ఈ వ్యక్తికి 30-50 ఇలా గొప్ప విషయం అంటే, మనం ఏంటంటే మనకు తెలిసిన ప్రతిభల్ని మనం పట్టించుకుంటూ ఉంటాం. కానీ దాని నుంచి నువ్వు పూర్తి ప్రయోజనం పొందాలంటే, నీకు అవకాశం ఎవరైతే ఇచ్చాడో, ఆ దయ చూపించిన వ్యక్తి ఉన్నాడు కదా, అతనితో నువ్వు సంబంధం ఏర్పరచుకుంటే ఆ సంబంధం ద్వారా నువ్వు కృష్ణుని తెలుసుకునేటువంటి అవగాహన నీకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా నువ్వు దాని పూర్తి ప్రయోజనం పొందొచ్చు.
So the process of self-realization is very delicate. If it was just theoretical knowledge, there would be no problem. You can speculate any way you want. Nothing will happen. If all is armchair philosophy, I can go on speculating. It doesn't matter. Whatever I say, I can say the soul is made of hydrogen and oxygen and so on. And it doesn't really make any difference. But when you have to apply it in practical life, then it becomes like a razor's edge. Srila Prabhupada compared devotional service to a razor's edge. Because you have to apply. When you apply, then if you make a mistake, things can become dangerous. Like if you're an engineer, as long as you don't apply your knowledge in practice, you can do anything you want. It doesn't matter. You can apply all wrong formulas and, you know, you can design a bridge which is 1 millimeter thick and 1 ton cars can fly over it. Nothing will happen because it's all on the mental platform. But if you have to apply it, then your intricate knowledge will be tested. So it is this application that makes this whole thing, and that is where a lot of changes and misapplications and unscrupulousness, all these things can come in the application. Application can only be given by a person who is self-realized. One who is not self-realized, if he is blind, a blind person, no matter how much he tries to explain the elephant, it will be faulty. In the same way, one who is not self-realized, no matter how much he tries to describe Krishna consciousness, it will be covered with ignorance. He can try. It will not be possible. So therefore, all activities must be conducted under pure devotees' guidance. Because they are the seeing person. And with the help of many persons who are not so pure, they can engage people. But the direction must come from pure devotees. And there is no alternative for that. Time immemorial, that's the way. And if you try to cut short that thing, then you need not be so pure. Just follow the four regulative principles, chant 16 rounds, never mind how many offenses you're committing. You can give direction to anybody. Then there'll be a lot of mistakes. Because why do people commit offenses in chanting? Because there is avidya. There is misconceptions. And therefore they commit offenses. And then such persons, when they give guidance freely to others, they'll make a lot of mistakes. Because they're infected with avidya. It's a highly contagious disease. Avidya.
ఈ ఆధ్యాత్మిక సాక్షాత్కారం మొదలైనటువంటిది చాలా సున్నితమైనటువంటి విషయం అన్నమాట. ప్రభుపాదులు వారు కూడా చెప్తూ ఉంటారు, ఈ ఆచరణ అనేటువంటిది వచ్చినప్పుడే చాలా ప్రమాదం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక సాక్షాత్కారం అంటే ఇదేదో మనం ఊహించి చెప్పడం కాదు, మానసిక కల్పనలు కాదు. కుర్చీలో కూర్చొనేసి మనం అటు ఇటు ఊగుతూ ఇష్టం వచ్చినట్లు ఆత్మ అనంటే ఆక్సిజన్ హైడ్రోజన్ యొక్క అణువుల సమ్మేళనం అని చెప్పేది కాదు. ఇది ఈ ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది సిద్ధాంత రీతిగా ఎంతైనా చెప్పొచ్చు, ఆచరణపూర్వకం వచ్చినప్పుడు ప్రభుపాదులు చెప్పినట్లు కత్తి మీద సాములు అంటది అనమాట. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇప్పుడు ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఎంతకాలం అయితే అతను ఇంజనీర్ జ్ఞానాన్ని బయట ప్రయోగించుకుంటారో అంతవరకు బాగానే ఉంటాడు. సిద్ధాంత రీతిగా అతను 100 చెప్పొచ్చు అనమాట. అతను సిద్ధాంత రీతిగా 1 మిల్లీమీటర్ వంతెన కట్టొచ్చు, దాని మీద 10 టన్ను బరువు ఉండే కార్లు నడపొచ్చు అని చెప్పొచ్చు. ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా ఆచరణపూర్వకంగా కనుక అతని జ్ఞానాన్ని ఉపయోగిస్తే అప్పుడు మొదలవుతాయి ప్రమాదాలు. మనకు కూడా అదే పరిస్థితి అనమాట. ఆచరణపూర్వకంగా ఎప్పుడైతే మనం చేయాలని ప్రయత్నిస్తాం, ఆత్మ సాక్షాత్కార అనుభవం లేకుండా, మార్గదర్శకం లేకుండా, అప్పుడే తప్పుడు అవగాహనలు, తప్పుడు మార్గాలు, తప్పుడు పద్ధతులు అన్ని మొదలవుతాయి అనమాట. అందుచేతనే మనం చేయవలసిన ఏమిటంటే, ఆత్మానుభవం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆచార్యులు, వారి యొక్క అడుగుజాడల ప్రకారంగా వారి మార్గదర్శకత్వంలో మనం ముందుకెళ్ళిపోవాలి. మనం అభివృద్ధులమే, కానీ పవిత్రమైన మార్గదర్శకత్వం వస్తుంది కాబట్టి మనం ముందుకెళ్ళిపోగలుగుతాం. దీనికి మళ్ళీ వేరే ప్రత్యామ్నాయం లేదు. అనాది కాలంగా దీనికి వేరే మళ్ళీ ప్రత్యామ్నాయం లేదనమాట. జరగాల్సిన పద్ధతి ఇదే. ఈ విధంగా జరిగితేనే మనకి అనుభవపూర్వకమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం అనేటువంటిది కాలక్రమేణ ముందుకు రాగలుగుతుంది అనమాట.
Those who understood things only theoretically, they would give really stupid answers to questions. Pipeline would be 1 kilometer in diameter. Answers would come out. Pipeline is 1 kilometer in diameter. And they would not know what that answer meant. It's just a number for them. 1 kilometer is, you know, that big diameter pipe. What it means, he's not thinking.
ప్రభు కూడా ప్రొఫెసర్ గారు ఉన్నప్పుడు విద్యార్థులకి ప్రశ్నలు పరీక్షల రూపంలో ఇచ్చినప్పుడు సిద్ధాంత రీతిగా అనుసరించేటువంటి వాళ్ళు ఇచ్చే సమాధానాలు భయంకరమైన విచిత్రంగా ఉండేవి అనమాట. ఉదాహరణకు వాళ్ళ సమాధానాలకి, ఒక పైప్ లైన్ ఉంది, కిలోమీటర్ వ్యాసం ఉండేటువంటి పైప్ లైన్ అండి, కిలోమీటర్ వ్యాసం ఉండేది అంత గొట్టం ఎక్కడన్నా ఉంటుంది అసలు. వాళ్ళకి ఏమంటే సమాధానం ఏదైనా చూడరు, సిద్ధాంత రీతి కదా వాళ్ళు చదువుకున్నదంతా. 1 కిలోమీటర్ అనే వాక్యం కనపడితే చాలు వాళ్ళకి, అసలు 1 కిలోమీటర్ గొట్టం ఉంటుందా అని ఆలోచన కానీ చేయరు వాళ్ళు.
ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ లైక్ దిస్.
ఇక ప్రభుకి మంచి తమాషా అనమాట ఇది. వాళ్ళ సమాధానాలు చూస్తే బాగా సరదాగా ఉండేది ప్రభుకి.
So from that you can understand how little these people realized what they were doing. And sometimes they would give answers which are totally absurd. That means they are not even thinking about what these answers mean practically. It's the same thing with someone with only purely theoretical knowledge. If he says, you are spirit soul, but he doesn't know what the spirit soul does. How does he conduct himself in his relationship with Krishna? Nothing. So then he says, Aap Atma ho, you are an Atma, but Atma is smoking cigarette. Atma is going after women. Atma is going after money. So this means that he is not really understanding what spiritual life is all about. Although he may use words which seem like spiritual.
విద్యార్థులు విషయంలో చూస్తే దీని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంతవరకు అవగాహన చేసుకున్నారు అనేటువంటిది. సిద్ధాంత రీతిగా వాళ్ళు సమాధానాలు రాసేస్తున్నారు అనమాట. అసలు వాటికి ప్రత్యక్షంగా అనుభవపూర్వక జీవితంలో చూస్తే పొంతనే ఉండదు. అంత వ్యతిరేకంగా కూడా సమాధానాలు రాస్తుంటారు. ఆ విద్యార్థుల పరిస్థితి ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆ ఆధ్యాత్మిక అనుభవం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి అతను ఆత్మ ఉంది అని చెప్తాడు. నిజంగా ఆత్మ ఏమిటి, దానికి సహజమైన స్థితి ఏమిటి, అదంతా అతనికి అవగాహన లేదు, ఆచరణపూర్వకంగా లేదనమాట. కాబట్టి ఆత్మ అంటే ఇక అతని అవగాహన ఏమనుకుంటాడు, ఆత్మ అనేది ఉంది కానీ మరి ఆత్మ అనేది స్త్రీ వెనకాల పరిగెడుతుంది, ధనం వెనకాల పరిగెడుతుంది, దాని వెనకాల దీని వెనకాల పడుతుంది, ఇదేమిటి. ఇట్లా అతను పైకి చెప్పే మాటలు ఆధ్యాత్మికంగా అనిపించవచ్చు కానీ అతనికి అందులో సాక్షాత్కారం లేదు కాబట్టి, అనుభవపూర్వకమైనటువంటిది ఏమి లేదు కాబట్టి అదంతా కూడా ఆధ్యాత్మికమే కాదు.
సమ్ ఆఫ్ యూ మే నాట్ అప్రిషియేట్ ద 1 కిలోమీటర్ డయామీటర్ పైప్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ కన్సెప్షన్ ఆఫ్ వాట్ ఎ పైప్ లైన్ ఇస్. Therefore, you thinking 1 kilometer diameter pipe is possible. For you, it doesn't matter whether it's 1 millimeter or 1 kilometer. Because you don't have realization of that subject.
వీలెవరన్న కొద్దిమంది కిలోమీటర్ వేసుకునేటువంటి గొట్టం అంటే ఏమో ఉండొచ్చు అనుకోవచ్చు మీరు. ఎందుకంటే మీకు ఇక్కడ ఆ గొట్టం 1 మిల్లీమీటర్ వేసుకున్నా మీకు పట్టింపు లేదు, కిలోమీటర్ వేసుకున్నా పట్టింపు లేదు. ఎందుకంటే గొట్టం గురించి మీకు తెలియదు. అట్లా ఆ విషయం గురించి మీకు తెలియదు కాబట్టి ఎందుకు ఇప్పుడు నమ్మేస్తారు, ఎందుకు ఇప్పుడు నమ్మేస్తారు మీరు.
So this is the difference between realized knowledge and theoretical knowledge. అది
సాక్షాత్కారం లేదు కాబట్టి సాక్షాత్కార జ్ఞానము సిద్ధాంత పర జ్ఞానం మధ్య వ్యత్యాసం ఇదన్నమాట.
So one should go to a self-realized spiritual master who has applied these teachings and who has realized these things by his own experience also. Experience doesn't mean that he has to, you know, go through the same sufferings. But he has applied his consciousness to different situations. And he has understood how this material world works, how one is trapped in the modes of nature, how to liberate a person from the modes of nature, what is the commitment that Krishna has towards the living entities. He has to offer the same commitment. As Krishna is traveling through the living entity, with the living entity, through all the different bodies, the spiritual master is committed in the same way. That is the commitment of the spiritual master. So it's not a theoretical subject matter. When we say guru, it's a very heavy thing. And that relationship with such a self-realized spiritual master will awaken us because he is so heavy with the commitment. His commitment is so strong on behalf of Krishna that he awakens us.
అందుకనే ప్రామాణికమైనటువంటి సాక్షాత్కారం పొందినటువంటి ఆధ్యాత్మిక గురు ఎవరైతే ఉన్నారో అటువంటి ఆయనను మనం ఆశ్రయించి ఆయన మార్గదర్శకత్వం తీసుకుని ఆయనతో సంబంధం పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉంటారనమాట. వాళ్ళు ఏవైతే ఉపదేశాలు చెప్తారో నిజ జీవితంలో వాటిని ఆశ్రయించి ఉంటారు. అవి అనుభవపూర్వకంగా తెలుసుకుంటుండే అర్థము అనుభవపూర్వకంగా ఆ బాధల్లో వెళ్లి వాళ్ళు బాధలు అనుభవించి తెలుసుకుంటారని కాదు, వాళ్ళ చైతన్యాన్ని అక్కడ వాళ్ళు ప్రయోగించి ఆ చైతన్యం ద్వారా వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ చైతన్యాన్ని ఉపయోగించి తెలుసుకోగలుగుతారు భౌతిక జగత్తు అంటే ఏమిటి, త్రిగుణాల ద్వారా మనిషి ఏ విధంగా అణచుపడుతున్నాడు, మనిషి ఏ విధంగా త్రిగుణాల నుంచి బయటికి రాగలుగుతాడు, జీవుడి పట్ల భగవంతుడు కృష్ణుడు ఎటువంటి ఒప్పందాలు పెట్టుకున్నాడు అని చెప్పేసి ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కృష్ణుడికి ఒప్పందం ఉంది, ఆయన జీవుడితో ఎన్నో జన్మల నుంచి వస్తూనే ఉన్నాడు అనమాట జీవుని నిద్రించాలని చెప్పేసి. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రత్యేకత ప్రతి జన్మలో కూడా కృష్ణుడు ఒప్పందం ఏంటంటే కృష్ణుడు జీవుడితో వస్తూ ఉంటాడు అతను ఉద్ధరించాలని. ఆధ్యాత్మిక గురువు కూడా అదే రకమైన ఒప్పందం ఉంది, ఆయన జీవుడితో జన్మకు వస్తూనే ఉన్నాడు అతను ఉద్ధరించాలని చెప్పి కృష్ణుడు తరపున. ఇది ఆధ్యాత్మిక గురువు అంటే మరి భార్య ఆ విషయం మామూలు కాదు. ఏమిటి భార్య అంటే ఒప్పందంతో భార్య, ఆయన భార్య ఒప్పందం పెట్టుకున్నాడు అందుకని ఆధ్యాత్మిక గురువు అయ్యాడు. ఆ భార్య ఒప్పందం ఏమిటి, నేను ఎట్లయినా సరే ఉద్ధరించాలని చెప్పి ఆ ఒప్పందంతో ఎప్పుడు నీతో వస్తూనే ఉన్నాడు. అందుకనే సిద్ధాంతపరమైన జ్ఞానానికి అనుభవపూర్వకమైన సాక్షాత్కార జ్ఞానానికి ఇదే వ్యత్యాసం. ఆధ్యాత్మిక గురువు అనుభవపూర్వకమైన సాక్షాత్ జ్ఞానం కలిగి ఉంటాడు కాబట్టి ఆయనకి ఆశ్రయం తీసుకుని ఆయనతో సంబంధం పెట్టుకుంటే మనం ఆ సాక్షాత్కారం పొందొచ్చు.
సో దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీచర్స్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టీచర్స్, అండ్ దే ఆర్ ఆల్ ప్లేయింగ్ అ రోల్ ఇన్ అవర్ spiritual evolution, and we should respect them all. But the one who is actually a self-realized soul, he is the person who is going to deliver us. All the others are helping us as extended arms of that self-realized soul to help us to become self-realized.
అందుకనే ఇక్కడ వివిధ రకాలైన వ్యక్తుల దగ్గర నుంచి వివిధ స్థాయిలో వివిధ బోధనలు మనకు వస్తుంటాయి. అవన్నీ కూడా మన ఆధ్యాత్మిక పురోగతికి మనకి సహాయపడుతుంటాయి. కానీ ఎవరైతే పూర్తి ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి ఉన్నాడో అతనికి ఉపదేశాలు అతనితో మనకున్నటువంటి సాంగత్యం సంబంధం మనల్ని పూర్తిగా ఉద్ధరిస్తుంది అన్నమాట. మరి మిగతా వ్యక్తుల దగ్గర నుంచి ఏవైతే ఉపదేశాలు మనం తీసుకుంటున్నామో అవన్నీ కూడా ఆ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇంకా చుట్టూ చేతులు లాంటివి అన్నమాట. వాళ్ళంతా కూడా మనకి సహాయం చేస్తున్నారు. చిట్టు చివరికి నిద్రించేది ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి.
సో వెన్ వి టేక్ ద రిలేషన్షిప్ విత్ కృష్ణ సీరియస్లీ ఇన్ దిస్ వే త్రూ ది సెల్ఫ్ రియలైజ్ స్పిరిచువల్ మాస్టర్ దెన్ వీ కెన్ యాక్ట్ విత్ కాన్ఫిడెన్స్ దట్ వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అండ్ విల్ గెట్ కృష్ణస్ మర్సీ. కృష్ణ విల్ గివ్ us realizations of the path of truth. You'll increasingly become awakened. And in the Bhagavatam, there's a beautiful statement, Athapite deva padambuja dvaya prasada leshanu grihita evahi janati tattvam bhagavan mahimno achanya eko apichiram vichinvan. Even if one goes on speculating for many, many births, long, long time, one won't get the understanding of Krishna, his lotus feet. One who get his mercy, even a little bit, prasada lesha anugrihita evahi. Such a person can become self-realized. When we accept the relationship that Krishna is offering us in this way, then Krishna reveals himself to us progressively. In proportion to the service rendered, Prabhupada says. In other words, in proportion to the way we apply these teachings in our life. It's not the quantity of service, it's the quality or the intensity with which we apply these teachings. For example, the South Indian Brahmana, who is illiterate, his Guru Maharaj told him, every day study Bhagavad Gita. He was illiterate. And every day, with great feelings, he would take the Bhagavad Gita and try to read the whole book, although he couldn't read one word. The intensity with which he did it, he was inspired by Krishna with knowledge from within. He applied what his Guru asked him to do, but very carefully. And Lord Chaitanya recognized him. He asked, you know, my dear Brahmana, everybody is saying you're illiterate. How are you studying Bhagavad Gita? And the Brahmana replied, yes, I am very illiterate. But unfortunately or fortunately, my Guru Maharaj has asked me to read Bhagavad Gita every day. Although I don't know how to read, whenever I pick up this book, I see this beautiful picture of Arthasarathi. Krishna becoming his devotee's chariot driver. And when I think of this, my eyes become filled with tears and my heart melts out of devotion. Chaitanya Mahaprabhu said, your understanding of Bhagavad Gita is perfect. So in this way, to the intensity with which we apply these teachings, there should be great gravity. Everything that we do must have a purpose. And this is the path of self-realization. This self-control means your life doesn't move even a millimeter without your conscious awareness. Your speech, your thoughts, your body doesn't move unless you really want it to move. There's nothing lacks in a devotee's life. He's very serious. That doesn't mean he doesn't laugh. His laughter is also for a higher purpose. It's purposeful. Nothing is purposeless. Like when you drive a car, everything you do must have a purpose. Purposelessly if you do something, unintentionally if you do something, you're going to be in the ditch. And traveling at 60, 70 kilometers per hour. So in the same way, we are driving a car. We are often comparing devotional service to elevator, which very quickly takes you from the lower to the highest level. Then that much care also should be there. Something which is very fast like that, it should be carefully applied. You cannot be careless in its application. If you're careless while driving a car, you're going to have a wreck. But if you're walking, if you're careless, you may bang against the tree, but still nothing may happen to you. All right, you know, one little bump in the head, and your wife may ask you, you know, what is the bump? That's all. So in the indirect process, varnashrama and meditation and cultivation of knowledge and so on, even if you're a little bit careless, it's not going to hurt you so much. But in the pure devotional path, you have to be very cautious, because we are going straight to Krishna's lotus feet, and offenses can make a big difference. That is what, you know, inattention will cause offenses. In the recitation of the 10 offenses every day, we say it is also an offense to be inattentive while chanting. So inattention is called apramatha. So inattention while executing services can cause accidents, offenses to happen. And then your realization will be checked.
అప్పుడు కృష్ణుడు కృప లభిస్తుంది, ఆయన కృపతో మనకి సాక్షాత్కారాలు, ఆ కృష్ణుడు మనకి తనంతర దాని అవగాహన కావడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇదే భాగవతంలో ఒక శ్లోకం ఉంది, కృష్ణుడు ఎట్లా ఆయన సాక్షాత్కారం మనకి ఇస్తాడనేది. నువ్వు కూర్చొని వందల వందల జన్మలు కల్పన చేసుకుంటూ ఉన్నా కృష్ణుడు పాదపద్మాన్ని అర్థం చేసుకోలేవు. అలా కాకుండా నువ్వు లేస మాత్రమైనా సరే నీకు కృష్ణు యొక్క ప్రసాదం అంటే కృష్ణుడు కృప లభిస్తున్నట్లయితే నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతావు. ఆ పద్ధతిలో ముందుకు వెళుతున్న కొలది కృష్ణుడు తనంతర తానే నీకు అవగాహన అవుతాడనమాట. ఇదే ఇక్కడ ముఖ్యమైనటువంటి పద్ధతి అనమాట. ఏమిటంటే కృష్ణుడికి కృప అనేటువంటి మనకు లభించాలి, దాని ద్వారానే మనం నిజమైనటువంటి అవగాహన సాక్షాత్కారం పెంచుకోగలుగుతాం. ఇప్పుడు అవంతి బ్రాహ్మణుడు ఉన్నాడు, దక్షిణ భారతదేశం బ్రాహ్మణుడు. ఆయన విషయంలో అదే జరిగింది. ఆయనకి గురువు చెప్పాడు చదవమని చెప్పి భగవద్గీత. ఆయనకి చదువు రాదు, ఆయన సరే రోజు చదవాలని ప్రయత్నిస్తున్నాడు. ఆయన చదవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు, గురువు చెప్పిన విషయాన్ని నేను ఆచరించాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు అనమాట. అక్కడ ప్రభుపాద భాష్యులు ఏమన్నారంటే, మనం భగవంతునికి ఎంతపాటి సేవ చేస్తే అంతపాటి సాక్షాత్కారం ఉన్నారు. అక్కడ సేవ అంటే అర్థం ఇంకో మాటలో చెప్పుకోవచ్చు, ఆయన చెప్పినటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో భగవంతుడు చెప్పిన వాక్యాలని నువ్వు నిజ జీవితంలో ఎంత ఆచరణ పూర్వకంగా ఆచరిస్తే అంత స్థాయిలో నీకు సాక్షాత్కారం కలుగుతుంది. అదే కదా మనం సేవ అంటే చెప్పుకున్నది. ఇక్కడ కూడాను ఈ బ్రాహ్మణుడు గురువు చెప్పాడు భగవంతుడు చదవను, చదువు రాదు, రోజు చదవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా రోజు చదవడానికి ప్రయత్నించడం వల్ల ఏమైంది, ఆయన గురువు చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వచ్చారు. ఏమిటి అందరూ చదువు అన్నాడు అంటున్నారు, ఏమిటి పరిస్థితి అంటే నీకు ఆయన చెప్పాడు నా అదృష్టం లేదు దురదృష్టం తెలియదు, గురువు నేను చదవమన్నాడు భగవద్గీత, నేను చదవడానికి ప్రయత్నిస్తున్నాను. చదవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆ పార్థసారథి బొమ్మ చూసినప్పుడు అందులో భగవంతుడు భక్తుని సారథిగా ఉండడం అనేటువంటి చూసిన కన్నీటితో కన్నీరు వస్తుంది, హృదయవంతు కూడా కరిగిపోతుంది అని చెప్తే చైతన్య మహాప్రభు ఆలింగనం చేసుకుని భగవద్గీత నువ్వు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నావు అని చెప్పారు. దీని అర్థం మనము ఆ ఉపదేశాన్ని ఆచరించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉండడం అనమాట. అది అన్నిటికన్నా కూడా ముఖ్యమైనటువంటిది. అంటే ఆత్మనిగ్రహం చెప్తాం కదా భక్తులంటే, ఆత్మగ్రహం అంటే అర్థం ఏంటంటే ఏది చేసినా చైతన్యపూర్వకంగా జాగరూకత చేయడం. మనస వాస కర్మణ భక్తుల విషయంలో ఏది కూడా ఆయనకి చైతన్యపూర్వకమైనటువంటి జాగరూకత లేకుండా ఏది జరగదు. వాక్య రావడం కానీ, మనసులో ఆలోచించడం కానీ, చేతల పూర్వకంగా చేయడం కానీ, ప్రతిదీ కూడా జాగరూకతతో అతను చేస్తాడు. అదే ఆత్మనిగ్రహం అని అంటే. ఎందుకంటే మన ఇప్పుడు పద్ధతి ఏదైతే ఉందో భక్తి సేవ విధానము, ఇది మనం ఏమని చెప్పుకున్నాము, లిఫ్ట్ అని చెప్పుకున్నాం, వేగంగా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు మనం ఏ చేసినా కానీ ఇక్కడ ప్రయోజనపూర్వకంగా చాలా జాగ్రత్తగా జాగరూకత చేయాలి. కారు నడుపుతున్నావు అనుకో, జాగరూకతతో నువ్వు నడపకపోతే గోతులో పడతావు. అందుచేత ఏ చేసినప్పటికీ జాగరూకత చేయాలి. మన విధానం అటువంటిది, ఇక్కడ లిఫ్ట్ విధానం ఇది. ఇప్పుడు ఆ జ్ఞాన సంపార్జన వర్ణాశ్రమ ధర్మమో జ్ఞానమో అయితే పర్వాలేదు, వాటిలో పొరపాటు జరిగినా కూడా పెద్ద ప్రమాదాలు ఏమి జరగవు. నువ్వు రోడ్డు మీద నడిచిపోతున్నావు, పడ్డావో దేనికైనా గుద్దుకున్నావంటే తలపొప్పి కడుతుంది, ఏం మనం చూసుకుంటావు, ముందుకు వెళ్ళిపోతావు. కానీ మరి కారు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది. మన విషయంలో కూడా అదే. అందుకే రోజు నామప్రదాలు చెప్పుకుంటాం కదా, నిర్లక్ష్యంగా జపం చేయటం. నిర్లక్ష్యమైనటువంటిది ఉంటే అపరాధాలు అనేటువంటివి జరుగుతాయి. మన విధానం చూస్తే లిఫ్ట్ చాలా వేగవంతమైన విధానం కాబట్టి ఇక్కడ కొద్దిపాటి నిర్లక్ష్యం కానీ పెద్ద ప్రమాదం అయిపోతుంది, అంటే పెద్ద అపరాధం అయిపోతుంది. అందుకని ఈ విషయంలో ఎంతో జాగరూకతను కలిగండి. చేసేటువంటి భక్తి సేవ విధానాలన్నీ కూడా ప్రయోజనపూర్వకంగా జాగరూకతతో మనం చేయాలి.
Demanding. But spiritual life requires a great amount of attention. It is not particularly Krishna conscious spiritual life. It requires a lot of attention. Therefore, we need the help of Guru, because he can tell us on what things we should focus on at a time. Otherwise, in the beginning, one is not sure. There are so many things. Where to focus? and how to develop, this is very difficult to determine. For one devotee, one particular area of focus may be important. For another devotee, another area of focus may be important. And this cannot be determined by ourselves, because we are in ignorance. So we need someone who is superior to us to tell us, you focus in this way and go very carefully. Then we can proceed. Otherwise we will be very confused.
అందుకనే ఇవన్నీ కూడా నుంచి చాలా చాలా అవసరంగా కోరబడుతున్నాయి. ఏంటి కోరబడేది? సావధానం. ఆధ్యాత్మిక జీవితం అంటే సావధానం అనేది కోరబడుతుంది. ప్రత్యేకించి కృష్ణ చైతన్య పూర్వకమైన ఆధ్యాత్మిక జీవితం అంటే ఎంతో సావధానం అనుకుండాలి. మరి సావధానం అనుకుండాలి అంటే దానికి ఆధ్యాత్మిక కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే నీకు దేని మీద సావధానం నువ్వు చూపించాలో, దేని మీద నీ దృష్టిని కేంద్రీకరించాలో నీకు తెలియదు. అదే గురువు ఉన్నట్లయితే ఆయన చెప్తాడు, ఒక వ్యక్తి ఒక భక్తుడు ఉన్నాడు అనుకో, అతను కొన్ని విషయాలపైన దృష్టిని ఎక్కువ కేంద్రీకరించాలి. ఇంకో భక్తుడు అంటే అతను వేరే విషయాలపైన దృష్టిని కేంద్రీకరించాలి. ప్రారంభంలో మనకి ఎన్నో విషయాలు కనబడుతాయి, దేని మీద దృష్టి కేంద్రీకరించాలో తెలియదు. ఆయన ఉంటే ఆయన చెప్తాడు, గురువు దేని మీద నువ్వు దృష్టి కేంద్రీకరించాలి, దాని ద్వారా నువ్వు ఎట్లా అభివృద్ధి సాధించగలుగుతావు, ఇవన్నీ కూడా ఆయన వెనుకాలను మనకు మార్గదర్శకత్వం ఇస్తాడు కాబట్టి దాని ద్వారా మనకి పని సులువు అవుతుంది. అందుకే ఆయన అవసరం.
While we are acting in this relationship, the most important factor is to act with qualities. To actually become self-realized, we have to see what qualities are necessary. So in the 13th chapter of Bhagavad Gita, Krishna gives you 20 items of knowledge. And when we act with those qualities, we'll become self-realized. Even in a relationship, even if you have a relationship, if you don't pay attention to these qualities, then you won't become self-realized. Another way to say it is, this is how you worship Krishna, by means of these 20 qualities. And these 20 qualities include Acharya Upasanam and Mayi Janena Yogena Bhaktir Avyabhicharini. So these two things must be very carefully guided. When one does this, then one becomes self-realized by the inconceivable mercy of Krishna. And there is no personal credit in this. The only credit we can take is, I remain submissive. And I was willing to receive the mercy. That's all.
అందుకని ఇక్కడ మనకి చెప్పుకోవడానికి సమయం లేదు, రేపు చూద్దాం. మిగతా భక్తులతో మనం ఆధ్యాత్మిక సంబంధాల్లో వ్యవహరించేటప్పుడు ఖచ్చితంగా లక్షణాలు అనేటువంటివి మనం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. 13వ అధ్యాయంలో కృష్ణుడు తెలియజేస్తున్నాడు ఒక 20 లక్షణాలు. ఆ లక్షణాలను మనం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన సంబంధ బాంధవ్యాల్లో మనకి ఆధ్యాత్మిక సాక్షాత్కారం అనేటువంటిది ఖచ్చితంగా మనకి జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆ లక్షణాలు ఎప్పుడైతే మనం అభివృద్ధి చేసుకోవడం ప్రయత్నిస్తాం, అందులో ఆచార్యుని ఉపాసించడం అని, అనన్యమైనటువంటి భక్తి చేయడం అని లక్షణాలు ఉన్నాయన్నమాట. ఈ లక్షణాలు మనం పెంపొందించుకున్నప్పుడే వాస్తవంగా మన సంబంధ బాంధవ్యాలు ఫలవంతం అవుతాయి, ఆధ్యాత్మిక సాక్షాత్కారం లభిస్తుంది. ఈ లక్షణాలు పెంపొందించుకోకపోతే సంబంధ బాంధవ్యాల్లో కూడాను ఉపయోగమైనటువంటిది కనపడదు మనకి.
Thank you all very much. Please forgive me if I must have committed many offenses. Please forgive me for them. Slight inattention can cause apparatus. So I'm grateful to Revati Raman Prabhu for his transcendental presence. So would you like to add anything, Prabhuji?
Kutagnatalu, Nina Matalu Ravana Kunchuta Dejection Chandi, Padaprabhu Devasamakshan Agantok Sahanis Sundi. వారికి ధన్యవాదాలు. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే
చెప్పండి. How can you see purity in others constantly? Very nice question.
స్థిరంగా తోటి వాళ్ళ పవిత్రతను మనం ఎలా చూడగలము?
A devotee practices to see good in others.
తోటి వాళ్ళు మంచి చూడడం అనేటువంటిది భక్తుడు ఎప్పుడు అభ్యాసం చేస్తూ ఉంటాడు.
ఫర్ ఎగ్జాంపుల్, వెన్ సనాతన్ గోస్వామి అప్రోచ్ లో చైతన్య రూపన్ సనాతన్ గోస్వామి, దే సెడ్ దాట్ వీఆర్ సో ఫాలన్ దట్ వీఆర్ వర్కింగ్ ఫర్ ద ముస్లిం గవర్నమెంట్. జగన్ మాదా యూ కుడ్ ఈజీలీ డెలివర్ దమ్ బికాస్ దే వర్ రెసిడెంట్స్ ఇన్ నవద్వీప్. But if you're not able to, you cannot deliver us because working for Nawab and you're so fallen.
Rupa Goswami, Sanatana Goswami, Chaitanya Mahaprabhu, they are coming to us. మేము ఎంత పచ్చితనమై ఎంత దిగజారిపోయి ఉన్నామంటే మేము ఒక మహమ్మదేవి దగ్గర పనిచేస్తూ ఉన్నాం. నువ్వు జగమదాన్ని అంటే ఉద్ధరించేసి, ఎందుకంటే వాళ్ళు నవద్వీపవాసులు, మేము నవద్వీపవాసులు కాదు, నవాబు దగ్గర పనిచేస్తున్న వాళ్ళం. మమ్మల్ని ఉద్ధరించాలనంటే అది చాలా చాలా కృప అనేటువంటిది అవసరం. మమ్మల్ని ఉద్ధరించడం అనేది సామాన్య విషయం కాదని చెప్తున్నారు వాళ్ళు.
Committed every possible sin that could be committed. Even Chitragupta would have difficulty writing down the sins that they've committed. But they didn't see all that. They saw only that they were essence of Navadvip. So in this way, Prabhupada also, he saw a spark of goodness in someone and he fanned it and increased it. So it's not that others may not have faults. If you are a teacher, father, mother, then you should be vigilant to see how to help your dependents. But if you're not in that position, you should learn to see whatever good is there in them and try to see how it can be applied in Krishna service. This is the connection. If you find some quality in someone which can be applied in Krishna service, try to find an engagement for that person in that way. Then you might be able to see good in others.
ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, రూపకోసం సనాతన గోస్వామి జగమాదేవులు వాళ్ళు ఎన్ని పాపాలు ఎన్ని చేయగలరు అన్ని చేసేస్తారు వాళ్ళు. వాళ్ళ పాపాలు రాసుకోవడం చిత్రమిత్రికే కష్టమైపోతుంటే అవన్నీ చోట్ల వీళ్ళేమంటున్నారు, రూపకోసం సనాతన గోస్వామి జగమాదేవి నవద్వీపవాసులు అని చెప్తున్నారు. అంత మంచి చూస్తున్నారు. ప్రభుపాద కూడా అంతే, ఎవరిలో ఇష్టం అంత మంచి కనబడితే దానినే పెట్టుకుని దాన్ని పెంచి పెద్ద చేసి దాని ద్వారా కృష్ణ సేవ చేసి అతని ఆధ్యాత్మ జీవితంలో అభివృద్ధి చెందేటట్లు చేసేవాళ్ళు. ఇట్లా భక్తుని యొక్క ముఖ్య లక్షణం, ఆయన గురువు తల్లిదండ్రుల స్థానంలో ఉంటే అతని మీద ఆధారపడినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందించాలనే ఉద్దేశంతో వాళ్ళలో ఏ లక్షణాలు ఉన్నాయో కనిపెట్టి వాటిని పైకి తీసుకురావాలి. ఆ స్థానంలో లేనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే నేర్చుకోవాలి. తోటి వాళ్ళు అటువంటి లక్షణాలు ఏవైతే మంచి ఉన్నాయో వాటిని చూసి నేర్చుకుని ఆ మంచి లక్షణాల ద్వారా వాటికి సంబంధించిన కృష్ణ చైతన్య కార్యక్రమం ఏదో ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఏదో ఒక మంచితనం ఉంటుంది, మంచి లక్షణము, దానికి సంబంధించిన కృష్ణ చైతన్య కార్యక్రమం ఏదో ఉంటుంది. ఆ మంచితనాన్ని తీసుకొచ్చి కృష్ణ చైతన్య కార్యక్రమంలో మనం నిమగ్నం చేసినట్లయితే అతను ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతాడు. ఈ రకమైనటువంటి పని మనం చేస్తున్నట్లయితే స్థిరంగా మన తోటి వాళ్ళ ఎప్పుడు మంచి లక్షణాలను వెతకగలుగుతాం.
సో వెన్ వి ఆర్ డీలింగ్ విత్ డివోటీస్, వన్ థింగ్ దట్ హెల్ప్స్ అ లాట్, ఇట్ హెల్ప్స్ మీ, ఇస్ టు గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ that the devotee must be intending well. And if you give that benefit of doubt, then Krishna will empower you to see something good in them.
ఇక్కడ భక్తులతో మనం వ్యవహరించేటప్పుడు నా జీవితంలో నాకు బాగా ఉపయోగపడినటువంటిది, ఆ భక్తులతో మనం వ్యవహరించేటప్పుడు ఆ భక్తుల పట్ల మనము అనుకూల భావన కలిగి ఉండడం అనమాట. ఇతను అన్ని బాగానే చేస్తాడు, బాగానే ఉంటాడని. ఇట్లా ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో వెంటనే కృష్ణుడు నిన్ను శక్తిగా ఇస్తాడు. ఏ విషయంలో ఆవిడ మనిషిని వెతికే విషయంలో నీకు శక్తిని ఇస్తాడు కృష్ణుడు.
You said that unless one is connected to a pure devotee, transformation doesn't take place. So on behalf of the pure devotee, someone is
so one should be transparent. Rahugana's mistake was he was not transparent. Because he was not transparent, he was abusing not only Jadabharata but the other palanquin bearers also. So if one is transparent that I'm not so pure, I'm receiving direction and praying to Krishna very humbly, then it will be effective. You are passing on the instructions, the direction of pure devotees rather than giving your own direction. And with full awareness that my own ignorance may be infecting.
See, if we want to offer them the relationship with the pure devotee while not encouraging or breeding their jumping tendency.
No, that the pure devotee himself will say that take shelter of this devotee. And because he is saying so, we are doing it. So there is no question of jumping. He is giving that instruction. Take shelter of the temple president. Take shelter of the Namahata leader. Take shelter of this group leader. And therefore you should take shelter of him. And whatever mistakes may happen, Krishna will correct it in his own way by a transcendental process. So it is not whimsical. You are not assuming leadership yourself. You are working under the authority of someone. And therefore, you are offering a relationship on behalf of Krishna. And the pure devotees encourage it. We even say, respect your father and mother. Why? If they don't respect the father and mother, they're not going to respect the guru. It's not going to come. So there's a way to respect the father and mother. That will be explained later on. But for children who are very young, respect the father and mother. Don't talk about how to respect this, that. Respect them. Honor them. When you're a little more mature, then you can be taught how to respect. So, in the beginning, take shelter of the temple president. Just work with him. That is the system Prabhupada gave. So take shelter of the temple president. Work under his guidance. As you mature, further refinement of that instruction may take place. How exactly to take shelter?
ఇంకో ప్రశ్న అంటే పవిత్ర భక్తులతో సాంగత్యం చేస్తేనే మనలో పరివర్తన వస్తుందని చెప్పారు కదా. మరి పవిత్ర భక్తుల తరపున మనం ఉన్నాం, మన పవిత్రం కాదు, మన తరపున ఉన్నటువంటి వాళ్ళకి మనసు సంబంధం పెట్టుకున్న వాళ్ళకి పరివర్తన ఎట్లా వస్తుంది అంటే, ప్రభు చెప్తున్నారు అక్కడే మనం పారదర్శకంగా ఉండాలి. ఇక్కడ రఘుగుణం చేసిన తప్పది, ఆయన పారదర్శకంగా లేడు. అందుకని ఆయన ఆ జడభక్తులతో పాటు పల్లకి పోయేలందరినీ కూడా ఆయన మందలిస్తున్నాడు అనమాట. జ్ఞానం అయితే తెలిసింది కానీ పారదర్శకత్వం లేదు లోపల. మనం పారదర్శకంగా ఉండాలి. అప్పుడు అప్పుడేమనుకుంటామంటే, నాలో ఏం పవిత్రత లేదు, పవిత్ర భక్తునికి సూచనలు నేను తీసుకునేసి వీళ్ళకి అందజేస్తున్నాను అని చెప్పి పారదర్శకంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నువ్వు ఉపదేశాలు ఇవ్వట్లా, పవిత్ర భక్తుల ఉపదేశాలని నువ్వు వాళ్ళకి అందజేస్తున్నావు అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మార్పు అనేటువంటిది జరుగుతున్నాను. ఎందుకంటే నీ వరకు నేను తెలుసుకుని ఉంటాను, నేనెంతో అజ్ఞానంతో ఉన్నాను, కానీ ఈ స్థితిలో ఉంచబడ్డాను కాబట్టి వీళ్ళకి నేను మార్గదర్శకత్వం ఇవ్వాలి కాబట్టి పవిత్ర భక్తునికి మార్గదర్శకత్వం నేను తీసుకుని వీళ్ళకి ఇస్తున్నాను అని చెప్పేసి అనుకుంటా. ఆయన కూడా అడిగారు ఏమన్నారంటే, అలా అన్నప్పుడు మరి మనం ఆధిపత్యాన్ని మీరినట్లేమన్నా అవుతుందా, మనం వాళ్ళని కాదన్నట్లేమన్నా అవుతుందా అని అంటే, అట్లేం లేదు. నీవు ఆ స్థానంలో ఉంచబడ్డావు, పవిత్ర భక్తుడు నిన్ను కోరుతున్నాడు. ఏమని, నామట నాయకుడిగా ఉండు, అధ్యక్షుడిగా ఉండు, లేకపోతే ఈ బృందానికి నువ్వు నాయకుడిగా ఉండు, ఈ విధంగా నువ్వు వీళ్ళకి మార్గదర్శకత్వం చూపించండి. ఆయనకు ఆజ్ఞ నువ్వు పరిపాలిస్తున్నావు కానీ నువ్వు అక్కడ ఆజ్ఞలు ఇవ్వట్లేదు. నువ్వు అధిపతి కాదు, ఇంకో అధిపతి దగ్గర నువ్వు సేవ చేస్తున్నావు. నువ్వు అధ్యక్షుడు ఉన్నావు అంటే పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు అధ్యక్షుడు ఉన్నావు, కానీ నువ్వు అక్కడ అధ్యక్షుడు వీళ్ళకి నువ్వు చెప్పడం లేదు. నువ్వు నాయకత్వం వహించడంలా పెద్దవాళ్ళ తరపున నువ్వు నాయకత్వం వహిస్తున్నావు అంటే, కృష్ణ సంబంధాన్ని నువ్వు పవిత్ర భక్తునికి సూచనతో వాళ్ళకి అందిస్తున్నావు అనమాట. ఈ రకమైన అవగాహన ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి. కృష్ణుడు ఆయన సొంత పద్ధతిలో ఆధ్యాత్మిక రీతిలో పొరపాట్లు సరిదిద్దుతాడు, అందులో ఇబ్బంది లేదు. మనం ముందు కొనసాగుతున్నట్లయితే ఈ విధానంలో క్రమేపీ ఆధ్యాత్మిక సాక్షాత్కారం అనేటువంటిది మనకు లభిస్తుంది, నమ్ముకున్న వాళ్ళకి లభిస్తుంది అనమాట. అందుకే గౌరవం ఇవ్వడం తప్పనిసరి. ఇప్పుడు తల్లిదండ్రులకు గౌరవం అనేటువంటిది మనం చెప్తాం ఇవ్వమని, ఎట్లా గౌరవించాలి అనేటువంటి అప్పుడే చెప్పొద్దు అతనికి. అది పరిపక్వత చెందిన తర్వాత మళ్ళీ చెప్దాం. తల్లిదండ్రులను గౌరవించు అంటే మళ్ళీ అతను పెరిగి పెద్దవాడిన తర్వాత ఎట్లా నిజమైన గౌరవం చూపించాలి అనేటువంటిది మళ్ళీ నేర్పిస్తాం. అట్లా కృష్ణుడు చేసిన ఏర్పాట్లో అధ్యక్షుడు ఉన్నాడు, అధ్యక్షుడి దగ్గర నువ్వు గౌరవ, అధ్యక్షుడికి నువ్వు శరణాగతి పొందు. నువ్వు క్రమేపీ అభివృద్ధి చెందుతున్న కొలితే నిజమైన గౌరవం, నిజమైన శరణాగతి దానికి ఎట్లా పొందాలని మళ్ళీ తెలుస్తుంది అది నీకు. ముందు ఈ శరణాగతి పొంది ఈ ప్రకారం పద్ధతి ప్రకారం వెళ్ళు, నీకు ఖచ్చితంగా ఆధ్యాత్మిక సాక్షాత్కారంలో ఫలితం కనపడుతుంది. ఇది పద్ధతి.
సో ఇఫ్ ది ఫాదర్ అండ్ మదర్ ఆర్ ప్యూర్ డివోటీస్, దెన్ దేర్ ఇస్ నో ఫర్దర్ మోడిఫికేషన్ ఆఫ్ దర్ ఇన్స్ట్రక్షన్. టేక్ షెల్టర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. But if they are not pure devotees, then there is a modification. How to take shelter? Without leaving your surrender to Krishna, how to continue to respect them? So that instruction comes afterwards. But first, respect the parents. If they don't respect the parents, they are going to make a blunder. Of course, in Kali Yuga, parents are not even caring for the children. There is an example. So you cannot directly apply it because the parents have no idea what they are doing. So sometimes you have to say, even in the beginning, don't consider your parents' words seriously. Still, it's very hard to, this is very tough. They still have to respect the parents, hold proper feelings towards them, and not follow what they say. Prahlad Maharaj had that qualification. Hiranyakashipu, he never offended Hiranyakashipu. He never even thought badly about him. But he didn't follow anything Hiranyakashipu said.
తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండాలని అందుకే చెప్పింది. ఎందుకంటే వాళ్ళ పట్ల గౌరవం లేకపోతే గురువు పట్ల గౌరవం రాదు. వాళ్ళ పట్ల తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు భక్తులు అనుకోండి, మంచి భక్తులు అయితే ఇంక ఉపదేశాన్ని మళ్ళీ తర్వాత మార్చుకోవాల్సిన అవసరమే లేదు. దాన్ని ఇంకా మంచి అభిరుచి నిందితులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏది తల్లిదండ్రులు గౌరవించాలన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఎట్లాగూ భక్తులు, వాళ్ళని ఎట్లా గౌరవిస్తుంది జీవితం కొనసాగించు. వాళ్ళ భక్తులు కాని పక్షంలో ముందు గౌరవించమని చెప్పేసి ఉపదేశము, తర్వాత దాన్ని పరిపక్వత చెందిన రీతిలో అర్థం చేసుకోవాలి. ఎట్లా కృష్ణుడు శరణాగతి వదలకూడదు పక్క, ఇంకో పక్క తల్లిదండ్రుల గౌరవాన్ని వదలకూడదు. ఆ రీతిలో ఎట్లా చేయాలనేది మనం చెప్పుకోవాలి. తల్లిదండ్రుల భక్తులు అయితే అదంతా కూడా అవసరం లేదన్నమాట. ఈ విషయాన్ని ఇక్కడ చాలా కీలకమైన విషయం, ఇది క్లిష్టమైన విషయం. ఎందుకంటే కలియుగంలో తల్లిదండ్రులు చాలా దిగజారిపోయారు. పిల్లల్ని ఏమాత్రం పట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. ఇంకా వాళ్ళ పిల్లల విషయం ఎట్లా పట్టించుకుంటారు? మరి ఇటువంటి వాళ్ళ విషయాలు ఎట్లా వ్యవహరించాలి అంటే, మనం అందుకే ఒకసారి మొదటి ప్రారంభంలో చెప్పేస్తాం, వాళ్ళు చెప్పిన మాటలు తీవ్రంగా మరి తీసుకోవద్దు అని చెప్పాల్సి వస్తుంది. ఇది చాలా కీలకమైన విషయం. వాళ్ళని గౌరవించాలి, ఒక పక్క వాళ్ళు చెప్పిన తీవ్రంగా తీసుకోకూడదు. ఇది ఈ రకమైనటువంటి అర్హత ప్రహ్లాద్ మహారాజ్కు ఉందన్నమాట. ప్రహ్లాద్ మహారాజ్ ఆయన తండ్రిని ఎప్పుడు నిందించలేదు, తండ్రిని విమర్శించలేదు, తండ్రికి ఎటువంటి అపరాధం చేయలేదు, ఎప్పుడు తండ్రిని గౌరవిస్తూనే ఉన్నాడు, సదా తండ్రిని ఎంతో అభిమానిస్తున్నాడు. తండ్రి చెప్పిన ఒక మాట మాత్రం ఆయన పాటించడం లేదు. ఏం చెప్పినా తండ్రి ఈయన మాత్రం అనుసరించడం అన్నమాట. అది ఆయనకున్నది అర్హత. ఆ రకమైనటువంటి అర్హత మనకు ఉండాలి. అయితే ఆ రకమైన ఉపదేశాలకు మార్గదర్శకత్వం కూడా మనకి అవసరం.
ఐ హోప్ ఇట్స్ క్లియర్. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్. హౌ షుడ్ ఐ రికగ్నైజ్ మై నేచర్ టు హెల్ప్ మై అథారిటీస్ ఎంగేజ్ మీ ఇన్ క్రిస్టియన్ సర్వీస్ రిసీవ్ స్పిరిచువల్ మాస్టర్స్ కంపాషన్? వెల్, ద మోడ్స్ ఆఫ్ నేచర్ ఆర్ డిస్కస్డ్ ఇన్ భగవద్ గీత. డిటర్మినేషన్, ఆస్టెరిటీ, చారిటీ, వర్కర్, the kind of food you like. When you go to a doctor, he asks you what kind of food you like, and usually they are bad for you. Suppose you like a lot of sugar, that means you have a tendency to become diabetic. And if you like a lot of chilies, you have a tendency to develop ulcers, and so on. So one should hear the discussions on modes of nature. Then one will understand one's nature quite well.
ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నా స్వభావం ఏమిటి అనేటువంటిది నేను ఎట్లా తెలుసుకోగలను? దాన్ని తెలుసుకుని దాని ద్వారా నా యజమాని వారికి నేను చక్కగా సహాయం చేయగలుగుతాను, వాళ్ళు కూడా నన్ను సరైనటువంటి కృష్ణ సేవలో నిమగ్నం చేయగలుగుతారు, ఆ విధంగా ఆధ్యాత్మిక యొక్క కృపను పొందడానికి సాధ్యమవుతుంది. వీటన్నింటికీ నా స్వభావాన్ని నేను ఎట్లా తెలుసుకునేది అంటే, ఇక్కడ త్రిగుణాల గురించి భగవద్గీతలు వివరించబడింది అనమాట. త్రిగుణాల ప్రకారంగా ఎటువంటి దానాలు ఉంటాయి, ఎటువంటి తపస్సులు ఉంటాయి, ఎటువంటి కార్యాలు ఉంటాయి, ఎటువంటి శ్రమలు వాళ్ళు చేస్తారు, ఎటువంటి ఆహారం వాళ్ళు తింటారు, అవన్నీ కూడా వివరించబడ్డాయి అనమాట. వైద్యుల దగ్గరికి వెళ్తే ఆయన అడుగుతాడు నీకు ఏ ఆహారం ఇష్టం అంటాడు. అది తెలుసుకుంటే కానీ ఆయన రోగాన్ని బాగా గుర్తిస్తాడు అనమాట. ఇప్పుడు నాకు ఎక్కువ పంచదార ఇష్టం అంటే, ఓ ఇతనికి ఈ మధుమేహం రాబోతుంది అని చెప్పారు. నాకు ఎక్కువ కారం ఇష్టం అని, ఎక్కువ నేను మిరపకాయలు తింటానంటే తొందరగా అల్సర్ రాబోతుంది. ఇట్లా మన యొక్క స్వభావం మనం తెలుసుకోవాలంటే ఏమంటే, త్రిగుణాలకు సంబంధించినటువంటి చర్చలు ఉంటాయి కదా, ఆ చర్చలు మనం బాగా వినాలి. వింటే అప్పుడు మన స్వభావం ఏంటనేటువంటి తెలుస్తుంది. దాని ద్వారా మనం వాళ్ళకి సహాయం చేయగలుగుతాం.
అండ్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ సింప్లీ అక్సెప్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్ అండ్ ఫాలో ఇట్, యూ విల్ గెట్ టు నో యువర్ నేచర్ త్రూ దట్ ఫాలోయింగ్. బికాస్ ఈవెన్ దో యూ మే నాట్ బి డైరెక్ట్లీ ఏబుల్ టు కోరిలేట్ ఇట్, ద వర్డ్స్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్ ఆర్ ఎంపవర్డ్. అండ్ Prabhupada gave some instructions to devotees just by seeing them once. And it turned out that that is exactly where their full propensity was. He didn't even know that they had that propensity. But he said to, for example, Vibhu Chaitanya Prabhu in Vrindavan, you be a cook for Radha Shyamasundara. So for 25 years he was just cooking for Krishna. Similarly, Jananivas Prabhu, and he asked them to worship in Mayapur. So they've been doing it for so many 35 years. They've been just worshipping Radha Madhava and Narasingadev and so on. So Prabhupada could identify. At that time it may not have been clear to them why Prabhupada is asking me to do this. So if you can accept the instructions of the spiritual master and apply yourself in that direction, your nature will become clear to you.
ఇంకోటి ఆధ్యాత్మిక గురు చెప్పిన సూచనల్ని ఉపదేశాలని మనం స్వీకరించి వాటిని పాటిస్తుంటే కూడా మన స్వభావం మనకు తెలిసిపోతుంది. ఎట్లా అంటే ప్రభుపాదుల వారు ఒక్కొక్క భక్తుని చూసినప్పుడు నువ్వు పలానా చేయని చెప్పి చెప్పేవారు అనమాట. వాళ్ళు అదే చేస్తుంటే వాళ్ళకి తెలియదు అసలు ఈ స్వభావం నాలో ఉందని వీళ్ళకి తెలియదు. కానీ ఆధ్యాత్మిక గురు చెప్పినటువంటి సూచనలు తీసుకుని పాటిస్తే కాలక్రమేణా ఆ స్వభావం వాళ్ళదే అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఉదాహరణకు ప్రభుపాదుల వారు భృగు చైతన్య గురువు చూడగానే బృందావనంలో నువ్వు భగవంతుని నైవేద్యాలు తయారు చేస్తుండు వంట చేస్తుండని చెప్పారు. 20 సంవత్సరాలు ఆయన వంట చేస్తున్నాడు అంటే ఆయన స్వభావం అదే. జగన్నివాస్ ప్రభు వాళ్ళకి చెప్పారు మాయాపూర్లో విగ్రహారాధన చేయండి అని. వాళ్ళు రాధామాధవికి నరసింహస్వామికి విగ్రహారాధన చేసుకుంటూ ఉంటారు 30 సంవత్సరాలు చేస్తున్నారు. అంటే వాళ్ళ స్వభావం అదే. ఇట్లా మనకి తెలియకపోవచ్చు ఆ సమయంలో సూచనలు ప్రభుపాదులు వాడు ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు మన స్వభావం ఈ విగ్రహారాధన మన స్వభావం ఈ వంట అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. గురువు ఇచ్చిన సూచన తీసుకుని పాటిస్తుంటే క్రమేపీ ఆ స్వభావం నీ స్వభావం అదే అనేది నీకు అర్థమవుతుంది కాలక్రమేణ.
Thank you very much. Srila Prabhupada ki
jai. Is great Krishna Swami Prabhu ki, Srila Prabhupada ki, Itagaur Premana.